ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ, ಶ್ರೀ ಮಹಾಸರಸ್ವತ್ಯೈ ನಮಃ, ಶ್ರೀ ಶಿವಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ಗುರವೇ ನಮಃ, ಶ್ರೀ ಮಹಾಕಾಳಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾಸರಸ್ವತಿ ಸ್ವರೂಪ ಜಗದಂಬಾಯೈ ನಮಃ. ವಿಶ್ವೇಶಂ ಮಾಧವಂಡುಂಡಿಂ ದಂಡಪಾಣಿಂಚ ಭೈರವಂ ವಂದೇ ಕಾಶೀಂ ಗುಹಾಂ ಗಂಗಾಂ ಭವಾನೀಂ ಮಣಿಕರ್ಣಿಕಾಂ ಭೂಮಿಷ್ಠಾಪಿ ನಯತ್ರ ಭೂಃ ತ್ರಿದಿವತೋಚ್ಯುಚ್ಚೈರಥಸ್ಥಾಪಿಯ ಯಾ ಬದ್ಧಾ ಭುವಿ ಮುಕ್ತಿದಾಸ್ಯುರಮೃತಂ ಯಸ್ಯಾಮೃತಾಯಂತವಃ ಯಾ ನಿತ್ಯಂ ತ್ರಿಜಗತ್ ಪವಿತ್ರ ತಟಿನೇ ತೀರೇ ಸುರೈಃ ಸೇವ್ಯತೇ ಸಾ ಕಾಶೀ ತ್ರಿಪುರಾರಿ ರಾಜನಗರೀ ಪಾಯಾದಪಾಯ ಜಗತ್ ಆನಂದಮಾನಂದವನೇ ವಸಂತಂ ಆನಂದಕಂದಂ ಹತಪಾಪಬೃಂದಂ ವಾರಾಣಸೀನಾಥಮನಾಥನಾಥಂ ಶ್ರೀ ವಿಶ್ವನಾಥಂ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ. ಓಂ ನಮಃ ಪುಂಡರೀಕಾಕ್ಷ ಬಾಕ್ಷ್ಯಾಂತಸ್ಯ ಉಚಿದಾಯಿನೇ ಸಹಸ್ರಶೀರ್ಷಾ ಪುರುಷಃ ಸಹಸ್ರಾಕ್ಷಸಹಸ್ರಪಾತ್. ನಮಾಮಿ ತೇ ಪದದ್ವಂದ್ವಂ ಸರ್ವದ್ವಂದ್ವನಿವಾರಕಂ ನಿರ್ದ್ವಂದ್ವಯಾ ಧಿಯಾ ವಿಷ್ಣೋ ಜಿಷ್ಣ್ವಾದಿಸುರಪೂಜಿತ ಮಾತರ್ಭವಾನಿ ತವ ಪಾದರಜೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ತವ ದಾಸತರೋ ಭವಾನಿ ಮಾತರ್ಭವಾನಿ ನ ಭವಾನಿ ಯಥಾ ಭವೇಸ್ಮಿನ್ ತದ್ವಾಗ್ಭವಾನ್ಯನುದಿನಂ ನ ಪುನರ್ಭವಾನಿ. ಅನ್ನಪೂರ್ಣೇ ಸದಾ ಪೂರ್ಣೇ ಶಂಕರ ಪ್ರಾಣವಲ್ಲಭೇ ಜ್ಞಾನವೈರಾಗ್ಯ ಸಿದ್ಧ್ಯರ್ಥಂ ಭಿಕ್ಷಾಂ ದೇಹಿ ಚ ಪಾರ್ವತಿ ದೇವಿ ಸುರೇಶ್ವರಿ ಭಗವತಿ ಗಂಗೇ ತ್ರಿಭುವನ ತಾರಿಣಿ ತರಳ ತರಂಗೆ ಶಂಕರ ಮೌಳಿ ವಿಹಾರಿಣಿ ವಿಮಲೇ ಮಮ ಮತಿರಸ್ತಂ ತವ ಚರಣಯುಗಳೇ. ಡುಂಡಿರಾಜಂ ಗಣೇಶಾನಂ ಸರ್ವವಿಘ್ನೌಘನಶನಂ ತಂ ವಂದೇ ವಿಶ್ವನಾಥಸ್ಯ ಪ್ರಿಯಪುತ್ರಂ ಶಿವಾಪ್ತಯೇ ದೇವರಾಜ ಸೇವ್ಯಮಾನ ಪಾವನಾಂಗ್ರಿಪಂಕಜಂ ವ್ಯಾಳಯಜ್ಞಸೂತ್ರಮಿಂದುಶೇಖರಂ ಕೃಪಾಕರಂ ನಾರದಾದಿ ಯೋಗಿಬೃಂದ ವಂದಿತಂ ದಿಗಂಬರಂ ಕಾಶಿಕಾಪುರಾಧಿನಾಥ ಕಾಲಭೈರವಂ ಭಜೇ. ರತ್ನಭದ್ರಾಂಗಜೋದ್ಭೂತಂ ಪೂರ್ಣಭದ್ರಸುತೋತ್ತಮಂ ವಿಶ್ವೇಶ್ವರ ಪ್ರಿಯಂ ಯಕ್ಷಂ ವಂದೇಹಂ ದಂಡನಾಯಕಂ ಸರ್ವಾಘನಾಶಿನೀಂ ದೇವೀಂ ನಮಾಮಿ ಮಣಿಕರ್ಣಿಕಾಂ ಮೋಕ್ಷದಾತ್ರೀಂ ಪೂತತಮಾಂ ಶ್ರೇಯೋರೂಪಾಂ ಶಿವಪ್ರಿಯಂ ಶಾರದಾ ಶಾರದಾಂಬೋಜ ವದನಾ ವದನಾಂಬುಜೇ ಸರ್ವದಾ ಸರ್ವದಾಸ್ಮಾಕಂ ಸನ್ನಿಧಿಸ್ಸನ್ನಿಧಿಂ ಕ್ರಿಯಾತ್. ಗುರವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ಭಿಷಜೇ ಭವರೋಗಿಣಾಂ ನಿಧಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮಃ. ನಾರಾಯಣ ಸಮಾರಂಭಾಂ ವ್ಯಾಸ ಶಂಕರ ಮಧ್ಯಮಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಂ. ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠನಪ್ತಾರಂ ಶಕ್ತೇ ಪೌತ್ರಮಕಲ್ಮಷಂ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ಸುಗತಾದಂ ತಪೋನಿಧಿಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಅಜ್ಞಾನಾಂ ಜಾಹ್ನವೀತೀರ್ಥಂ ವಿದ್ಯಾತೀರ್ಥಂ ವಿವೇಕಿನಾಂ ಸರ್ವೇಷಾಂ ಸುಖದಂ ತೀರ್ಥಂ ಭಾರತೀತೀರ್ಥಮಾಶ್ರಯೇ. ಶ್ರೀ ಶ್ರೀ ಭಾರತೀತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿ ಶ್ರೀಚರಣದ ಪಾದಪದ್ಮಮುಲಕು, ಶ್ರೀ ಶ್ರೀ ವಿಧುಶೇಖರ ಭಾರತೀ ಸ್ವಾಮಿ ವಾರಿ ಯೊಕ್ಕ ಪಾದಪದ್ಮಮುಲಕು ಸಭಕ್ತಿಕಂಗಾ ಸಾಷ್ಟಾಂಗ ಪ್ರಣತುಲು ಒನರ್ಚುಕೊನಿ ಈರೋಜು ಪ್ರವಚನಂ ಪ್ರಾರಂಭಿಸುಕುಂದಾಂ. ನಿನ್ನಟಿ ರೋಜುನ ಸುರೇಶ್ವರಾಚಾರ್ಯ ವಾರು ಚೆಪ್ಪಿನಟುವಂಟಿ ಕಾಶೀಲೋ ಮುಕ್ತಿ అనే విషయాన్ని గురించి నిన్న చెప్పుకోవటం ప్రారంభించాం. కాశీలో ఉన్నటువంటి జంగమస్థావరములు అన్నీ కూడా మరణమాత్రం చేత ముక్తి పొందుతాయి అనేటువంటి విషయాన్ని నిన్న చెప్పారు. స్థావరములైనటువంటి వృక్షములు లతలు ఇవన్నీ కూడా ముక్తి పొందుతాయి, వాటికి కూడా ప్రాణం ఉన్నది. షడ్విధ వికారాలు మనకున్నట్లే వాటికి ఉన్నవి వికారాలు, అందువల్ల వాటిల్లో కూడా ప్రాణం ఉన్నది. ఇవి ప్రాణి అనేటువంటిది జీవుడు, ప్రాణి అనేటువంటిది వాళ్లకు మనకు ఇద్దరికీ వర్తిస్తుంది. కాబట్టి ప్రాణులకు మరణం వల్ల ముక్తి వస్తున్నారు కాబట్టి వృక్షలతాది గుల్మములకు కూడా ముక్తి వస్తుంది అనేటువంటి విషయాన్ని నిన్న సాభిప్రాయంగా వివరించడం జరిగింది. జంతు శబ్దం అన్నట్టు జంతు అన్నాము, జంతు అంటే ఆ స్థావరములైనటువంటి వృక్షలతములు కూడా, అవి కూడా ప్రాణం ఉన్నది కాబట్టి జంతువుల కిందకి లెక్క వస్తాయని కూడా చెప్పుకున్నాం. సంసార చక్రే భ్రామ్యమాణత్వ విశేషాత్ అంటున్నాడు. సంసార చక్రంలో తిరగటం అనేది మనుష్యులకు ఎలా ఉన్నదో అందరికీ కూడా ఈ సంసార చక్రంలో తిరగటం అనేటువంటిది ఉంటూ ఉన్నది. పుట్టడం చావటం ఇలా ఈ చక్రంలో భ్రమమాణం కావటం అనేది అందరికీ కూడా ఉన్నది. ఎవరైతే అది జంగమ స్థావరములు అన్నిటికీ ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు ఉత్తమమైనటువంటి జన్మలు వస్తూ ఉంటాయి, ఒకప్పుడు నీచమైనటువంటి జన్మలు వస్తూ ఉంటాయి. ఈ రకంగా మనమే భిన్న భిన్న యోనుల యందు ఈ స్థావరములుగా జంగమములుగా ప్రతివాడు అవతరిస్తూ ఉంటాడు. ఈ అపారమైన ఈ సంసారంలో అట్లా పైకి వెళ్ళడం, ఉన్నతమైనటువంటి దేవతలు మొదలైన వాటికి కూడా వెళ్ళడం, మళ్ళీ క్రిందకు రావటం, మళ్ళీ మనుష్యాదులు, ఇట్లా పశు పక్ష కీటాదులు స్థావరములుగా జన్మిస్తూ ఉంటాం. ఎలాగైతే ఒక పాత్రలో ఉడికిస్తున్నాం, ఎవరు కానీ అన్నం కానీ బియ్యం కానీ పోసి ఉడికిస్తూ ఉన్నప్పుడు ఆ అన్నం ఉడికే సమయంలో ఏమవుతుందంటే క్రిందకు పైకి, క్రిందకు పైకి వెళ్తూ ఉంటుంది. ఆ ఉడికే సమయంలో పైది క్రిందకు వస్తూ ఉంటుంది, క్రిందది పైకి వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం కూడా పైకి వెళుతూ ఉంటాం, మళ్ళీ క్రిందకు వస్తూ ఉంటాం. అది ఆ పటం ఉన్నదే ఆడుతూ ఉంటారు, పైకి వెళ్తాడు మళ్ళీ హఠాత్ క్రిందకు కూడా వచ్చి చేస్తూ ఉంటారు. ఆ రకంగా స్థాళ్యాం విపచ్యమానాయాం యవాదీనాం యథైవహి సురాణాం నారకాణాం చ తథోర్ధ్వాధ ప్రవర్తనం. అదే స్థాళి అంటే పాత్ర. పాత్రలో ఉడికేటప్పుడు ఆ ఎవలు కానీ బియ్యం కానీ ఏ రకంగా కిందకి మీదకి వస్తూ ఉంటాయో మనం కూడా దేవతలుగా వెళుతూ ఉంటాం, మళ్ళీ నరకాల్లో ఇబడుతూ ఉంటాం, దేవతలుగా అవిర్భవిస్తాం, మళ్ళీ కిందకు వస్తుంటాం. ఇట్లా ఈ చక్రంలో ఇలా జరుగుతూ ఉంటాయి. అట్లాగే ఈ చెట్లు ఇవన్నీ కూడానే ఆ రకంగానే ఒకప్పుడు అవి ఉన్నత స్థితిలోనే ఉన్నాయి, ఆ కర్మ అనుభవం కొరకు ఈ రకంగా మళ్ళీ అవతరించినాయి అని చెప్పి చెబుతూ ఉన్నారు. అత్ర విముక్తే స్థావరజంగమాశ్చ సర్వే ప్రాణినః మోక్షే అధిక్రియంతే సంకోచే కారణమభవత్. ఇక్కడ ఈ అవిముక్త క్షేత్రంలో ప్రాణి మాత్రం, ఎవరైనా కానీ ఏ ప్రాణి అయినా సరే ఆ ప్రాణే ఈ ప్రాణ మోక్షమునకు అధికారులే కాదు అని మనం కొంతమందిని మినహాయించడానికి కారణం మాకు ఎక్కడా కనిపించట్లేదు అంటున్నారు సురేశ్వరాచార్యుల వారు. సంకోచే కారణ అభావాత్, దీన్ని సంకోచింపజేసి కొంతమందికే పరిమితం చేద్దాం వీళ్ళకు లేదు అంటానికి మాకు కారణం ఎక్కడా కనిపించట్లేదు. అంటే అనేక శృతి స్మృతి పురాణ ప్రమాణములన్నీ కూడా సర్వప్రాణులకు అని చెబుతున్నాయి కాబట్టి ప్రాణం ఉన్నటువంటి వాటన్నిటికీ ఇక్కడ మోక్షం రావాల్సిందే కాదని మినహాయించడానికి మాకేమీ హేతు ఎక్కడా కనిపించట్లేదు అన్నాడు. అయితే ఇప్పుడు మనమేంటంటే కొంతమంది పుణ్యములు బాగా చేసుకుంటారు, వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యకర్మల వల్ల సత్యలోకాన్ని గురించి చెబుతూ ఎవరెవరు సత్యలోకానికి వెళ్తారో చెప్పాం గతంలో మనం. ఆయా లోకములకు వెళ్ళాలంటే ఏం చేయాలో లోకస్థితిని గురించి చెప్పేటప్పుడు కాశీఖండ ప్రవచనంలో మొదట్లో చెప్పాం. ఇంద్రలోకానికి ఎవరు వెళ్తారు, గంధర్వలోకానికి ఎవరు వెళ్తారు, సత్యలోకానికి ఎవరు వెళ్తారు, బ్రహ్మగారు కూడా చెప్పాడు. మరి ఆ సత్యలోకంలోకి మనం వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే సత్య అక్కడ బ్రహ్మగారు మనకి బ్రహ్మజ్ఞానం ఉపదేశిస్తూ ఉంటాడు. వేదంలో చెప్పినటువంటి ఈ జీవుడు పరమాత్మ ఒకటే అనేటువంటి జీవబ్రహ్మకి జ్ఞానాన్ని మనకు ఆయన ప్రవచనం చేస్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు. ఆ తర్వాత మనం ఆయన వల్ల అప్పుడు జ్ఞానాన్ని పొంది ఆ తర్వాత మనం సాయుజ్యముక్తిని మళ్ళీ జన్మరైనటువంటి ముక్తికి వెళ్ళిపోతాం, క్రమముక్తి బ్రహ్మలోకంలో. అక్కడ ఉపదేష్ట ఎవరు? వేదమునందు చెప్పబడినటువంటి ఆత్మజ్ఞాన ఉపదేష్ట అక్కడ ఎవరయ్యా అంటే బ్రహ్మ. ఇక్కడ కూడా అదేవిధంగా ఇక్కడ ఉపదేష్ట ఎవరు వారణాసిలో? బ్రహ్మగారికి కూడా ఆయన వేదజ్ఞానమును ఉపదేశిస్తే అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు కష్టముక్తిని పొందుతున్నారు, సాహిత్యముక్తిని. ఆ బ్రహ్మకు కూడా వేదమును ఇచ్చినటువంటి వాడు ఎవడు, ఆ జ్ఞానమును అందించినటువంటి వాడు, ఆయనకు కూడా గురువు అయినటువంటి ఇక్కడ విశ్వనాథుడు స్వయంగా తారక మంత్రాన్ని ఉపదేశిస్తుంటే ఇంకా మోక్షం రాక ఎలా ఇది అసంభవం అవుతుంది అని ఇక్కడ విచారణ చేస్తున్నాడు. ఆ బ్రహ్మకు బ్రహ్మ ఇస్తేనే మోక్షాన్ని పొందుతున్నారు. బ్రహ్మగారికి కూడా ఆచార్యుడు ఈయన, ఆయనకు వేదములో ఆయనే కదా చెప్పింది, యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై అని శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఉన్నది. ఆయనే వేదములు అన్నీ కూడా బ్రహ్మగారికి చెప్పాడని ఆ రకంగా తస్యాపి పరమాచార్య యో బ్రహ్మాణం ఇది శృతే. ఆయనకు కూడా పరమాచార్యుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు అని చెప్పి ఉన్నది శృతిలో. కాబట్టి ఇక్కడ కూడా అక్కడ సత్యలోకంలో బ్రహ్మ ద్వారా ఏ రకంగానైతే ఆత్మజ్ఞానమును బోధింపబడి ముక్తిని పొందుతారో ఇక్కడ కూడా విశ్వనాథుని చేత బ్రహ్మజ్ఞాన బోధితులై ముక్తిని పొందుతారు, ఇందులో ఏమాత్రం సందేహించవలసినటువంటి పని లేదు అన్నాడు. ఇక్కడ ఇంకో సందర్భంలో ఇంకొకటి కూడా చెబుతున్నారు. జాబాలిక ఉపనిషత్తులో దానిలో ఉన్నటువంటి విషయాలు చెబుతున్నారు. అత్రి మహర్షి ఒకసారి ఏం చేశాడే అంటే యాజ్ఞవల్క్యుడిని అడిగాడండి, ఏమయ్యా మనం అసలు ఆత్మని గురించి ఎలా తెలుసుకుంటాము అన్నాడు. ఇదేమో అనంతం అంటే సర్వవ్యాపకమై ఉన్నది, పోనీ కనిపిస్తుందా ప్రకటంగా ఉంటుంది అవ్యక్తం, దీని గురించి మనం అసలు ఎలా తెలుసుకుంటాము ఈ ఆత్మని గురించి అని చెప్పి ప్రశ్న వేశాడు. అయిన మిత్రి పప్రచ్ఛ స ఏష అనంత అవ్యక్త ఆత్మ కథమహమివ విజ్ఞానీయామితి, ఆయన ఎలా తెలుసుకుంటాము అని అత్రి మహర్షి యాజ్ఞవల్క్య వారిని ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెబుతున్నాడు. సో అవిముక్తే ఉపాస్యవాచ యాజ్ఞవల్క్య, ఆయన్ని మీరు మనము అవిముక్తంలోనే ఉపాసించాలి అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. సో అవిముక్త కస్మిన్ ప్రతిష్ఠిత ఇది అత్రిప్ప ప్రచ్ఛ, ఆ అవిముక్తం ఎక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది అని అత్రి మహర్షి మళ్ళీ అడిగాడు. అడిగితే మళ్ళీ ఆయన అంటున్నాడు, వరుణాయాం అస్యాంచ మధ్యే ప్రతిష్ఠిత, వరుణ తర్వాత అసి నదుల యొక్క మధ్యలో ప్రతిష్ఠితమై ఉన్నది అని యాజ్ఞవల్క్యుల వారు చెప్పారు. పరం ఇక్కడ చెప్పేటప్పటికీ మళ్ళీ అడుగుతున్నాడు ఆయన, దేన్ని వరుణానది అంటారు, దేన్ని అదే కాచ వరుణ భవతి కాచ అస్సి ఇది అత్రిహి పప్రచ్ఛ, వరుణ అంటే ఏమిటి అస్సి అంటే ఏమిటి అని మళ్ళీ అత్రి మహర్షి అడిగాడు. అడిగితే ఆయన చెబుతున్నాడు ఎవరు యాజ్ఞవల్క్య మహర్షి, సర్వాన్ ఇంద్రియకృతాన్ దోషాన్ వారయతి ఇది వరుణాభవతి, మన ఇంద్రియములకు సంబంధించిన దోషములన్నీ కూడా వారిస్తుందిట మనలో ప్రవేశించకుండా. మనలో ఉన్నటువంటివి మన అంటే వాటి యొక్క పాపములు చేశాం, ఆ పాప ఫలం రాకుండా అడ్డుకుంటూ ఉంటుందిట వరుణానది అంటే. వారణ అంటే ఏంటి, వారించడం అంటే ఏంటి, వారయతి అంటే అడ్డుకుంటుంది. ఏమిటి అడ్డుకుంటుందంటే మనం చేసిన పాపములు ఆ ఫలములు పాప ఫల అనుభూతి లేకుండా అడ్డుకుంటుందిట. అంటే ఇక్కడ చేస్తే పాపములు ఆ పాపముల యొక్క ఫల అనుభూతి ఉండదన్నమాట, అది అడ్డుకుంటూ ఉంటుందన్నమాట. అందువల్ల పాపములు అనుభవించడం కొరకు మళ్ళీ జన్మ ఎత్తవలసిన పని లేకుండా వరుణ అన్నది ఆ రకంగా అడ్డుకుంటూ ఉంటుంది అన్నాడు ఆ పదానికి విత్పత్తి చెప్పి. అలాగేనే సర్వాన్ ఇంద్రియకృతాన్ పాపాన్ అస్యతి తేన అస్సి, ఇంద్రియకృతమైన సర్వ పాపములను కూడా ఛేదించి దూరంగా బారేస్తుందిట, అందువల్ల దానికి అస్సి అని పేరు వచ్చింది అని యాజ్ఞం. అంటే ఇదివరకు మనలో ఏమైనా ఇంద్రియకృతములు మనలో పాపాలు ఉంటే ఇవన్నీ బయటికి లాగి దూరంగా విసిరి కొట్టేసేస్తుంది అస్సి నది. వరుణ నది ఏం చేస్తుంది అంటే అసలు ఈ పాప ఫలములు అనుభవించడానికి వీలు లేకుండా అది అడ్డుకుంటుంది, ఇది కూడా మనలో ఉన్న పాప ఫలములని అనుభవించడానికి వీలు లేకుండా బయటికి లాగి విసిరి అవతల కొడుతుంది. ఆ రకంగా వరుణ అస్సి అనే నదులు సార్థకమైనటువంటి పేరు ధరించి ఉన్నాయి, ఆ రెండు నదుల వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పాడు. చెప్పేటప్పటికీ పాపములని ఇక్కడ అర్థం మహర్షి అత్రిని ప్రశ్నకి అప్పుడు ఈయన ఏమని చెబుతున్నాడంటే మళ్ళీ అది ఎక్కడ ఉన్నది, కృతమపి అస్యాస్థానం భవతి, ఆయన అడిగాడనమాట ఈ అసి యొక్క స్థానం ఎక్కడ ఉన్నది, వీటి యొక్క స్థానం ఎక్కడ ఉన్నది అని చెప్పి చెప్పాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, వారాణసి స్థానం ఎక్కడ ఉన్నది, అసి స్థానం అసి వరుణల మధ్యలో ఉన్నది వారణాసి అన్నాడు. అనేటప్పుడు ఈ వారణాసి స్థానం ఏమిటి అని అడిగాడు మళ్ళీ ఆయన. అడిగితే యాజ్ఞవల్క్యుడు అంటున్నాడు, భ్రువోర్ఘ్రాణశ్చ ఎస్ సంధి అన్నాడు. అంటే ఇది ఆధ్యాత్మికమైనటువంటి కాశీని గురించి ఇక్కడ చెబుతూ ఉన్నారు. అది మామూలుగా భౌగోళికమైనటువంటి ఈ కాశీ కూడా తర్వాత వర్తింపజేస్తారు. మనలోనే మన శరీరంలోనే ఆధ్యాత్మిక కాశీ ఉంది, ఇక్కడే అవిముక్తం ఉంది, ఈ శరీరంలోనే ఇదొక బ్రహ్మాండం అనుకుంటే ఈ బ్రహ్మాండంలో కూడా అవిముక్తం అనేటువంటిది కాశీ అనేటువంటిది ఉన్నది. ఎక్కడ ఉన్నదయ్యా అంటే భ్రువోర్ఘ్రాణశ్చ ఎస్ సంధి, ఈ కనుబొమల మధ్య ఈ నాసిక ఉన్నది, ఈ పైన సంధి ఏదైతే ఉన్నదో అది అవిముక్తము అని చెప్పి చెప్పారన్నమాట. అది వారణాసి అన్నాడు. అంటే ఇది వరుణానది అయితే ఇదో రెండు అస్సి అన్నది, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటిది సంధిస్థానం ఏదైతే ఉందో సంధ్య అది వారణాసి అని చెప్పి చెప్పాడు. వారణాసి శ్రువోర్ మధ్యం అవిముక్తం తయోర్భ్రువ అధ్యాత్మమేవ అధితిష్టం తద్భ్రువోర్ఘ్రాణశ్చాంతరం అని ఆయన రకంగా చెప్పాడు. భ్రువోర్మధ్య ప్రాణమావేశ్య ఇది భగవద్వాక్యమపి. అందువల్ల ఆయన కూడా ఏమని చెప్పాడంటే, ఈ కనుల మధ్యలో గనకనే ప్రాణాన్ని తీసుకొని వచ్చి ఎక్కడి నుంచి గనక వదిలినట్లయితే, భగవంతుడు కూడా చెప్పాడు, ఆ రకంగా చెప్పాడు, మన ప్రాణాలన్నిటినీ కను ఈ వారణాసిలోనికి తీసుకుని వెళ్ళాలి, ఆ రకంగా భగవంతుడిని మనం గనక ధ్యానం చేసినట్లయితే ఇంకా జన్మం ఉండదు అని చెప్పి భగవానుడు కూడా చెప్పాడు, వాక్యం కూడా ఉన్నది. అందువల్లనే అవిముక్తే ప్రాణాన్ పరిచ్యత పరబ్రహ్మ ప్రాప్తిం ప్రతిపాదయతి. ఆ కారణంగా అవిముక్తంలో ఎవరైతే ప్రాణాలను పరిత్యాగం చేస్తారో పరబ్రహ్మని పొందుతారు, పరబ్రహ్మ ఐక్యాన్ని పొందుతారు. ఇదంతా కూడా ఏమిటయా అంటే, ఇది నిర్గుణ పరబ్రహ్మోపాసన. ఇది ఈ రకంగా ఆరాధన చేసి ఆ నిర్గుణ పరబ్రహ్మని మనం ఆలోచన చేసి పొందడం అనేటువంటిది, ఇదంతా కూడా పరబ్రహ్మ ప్రాప్తిని ఆ రకంగా పొందుతారు. ఈ భ్రువు కనుబొమలను ఈ నాసిక ఈ మధ్యలో సంధిలో గనక ఆయన్ని గనక మనం ప్రాణములన్నిటినీ అక్కడికి సంధింపజేసి ధ్యానం గనక చేసినట్లయితే ముక్తిని పొందుతారు, పరబ్రహ్మ ప్రాప్తిని అన్నారు. దివఃపరస్య లోకస్య సంధి సంధ్యేతి ఉచ్యతే. సంధ్య అంటే ఏమిటి, సంధి అంటే ఏమిటి, స్వర్గానికిను ఆ పైన ఉండేటువంటి లోకాలకు పరబ్రహ్మ ఉండేటువంటి ఆ లోకములకు మధ్య ఉండే సంధిని సంధ్య అని చెప్పి అంటూ ఉంటారు అన్నాడు. దాన్నే సంధ్య అంటారు, అదే అవిముక్తము. అక్కడ ఈశ్వరుణ్ణి ఉపాసించాలి అని చెప్పి చెప్పారు, ఇక్కడ ఈశ్వరుణ్ణి ఉపాసించాలి అని, అదే అవిముక్తం అని. సగుణ బ్రహ్మవేత్తార తేషాం జ్ఞానం స ఈశ్వర ఆచష్టే చ అవిముక్తాఖ్యే యేతస్యైవ సేవకాః. సగుణ బ్రహ్మను తెలుసుకున్నటువంటి జ్ఞానులు కూడా ఇప్పుడు నిర్గుణ పరబ్రహ్మ ఆకారము లేక సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది నిర్గుణ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మను గురించి ఆ జ్ఞానం కనుక తెలుసుకుని వాళ్ళు జీవన్ముక్తులవుతారు, జీవబ్రహ్మైక్యాన్ని పొందుతారు. ఆ పరబ్రహ్మ నేను జీవుడు పరబ్రహ్మ ఒకటే అనేటువంటి స్థితికి వచ్చి పొందుతారు. దానివల్ల అసలు మళ్ళీ తిరిగి జన్మలేనటువంటి మోక్షం వస్తుంది. అంటే ఒక కొంతమంది సగుణ బ్రహ్మని గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్నటువంటి ఆ పరబ్రహ్మని ఈ భ్రువ ఈ కనుబొమలు ఈ నాసిక మధ్య ఉన్నటువంటి అవిముక్తం అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు ఉపాసన చేస్తూ ఉంటారు అన్నాడు. ఈ అవిముక్తాన్ని మనస్సుతో వాక్కుతో లేదా కర్మ చేత ఎవరైతే ఉపాసన చేస్తూ ఉంటారో వాళ్లకు ఆ పరమేశ్వరుడు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. ఇంకా మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సంసారంలో ప్రవేశించరు అన్నారు. అసలు అని ఇక్కడ సందర్భవశంలో ఇంకొక విషయం కూడా చెబుతున్నారు సురేశ్వరాచార్య వారు. అసలు జీవుడికి ఈశ్వరుడికి తేడా ఏమిటి, జీవుడంటే ఎవరు ఈశ్వరుడంటే ఎవరు అని కూడా ప్రతిపాదన చేస్తున్నారు. ఇది ప్రకృతం చెప్పబోయే విషయానికి పనికొస్తుంది కాబట్టి ప్రస్తుతం సందర్భం కాకపోయినా సందర్భంగా భావన చేసి చెప్పడం జరుగుతున్నది అంటున్నారు. అసలు సృష్టికి పూర్వం ఒక్కటే ఒకడున్నది, అదేమిటయ్యా అంటే సత్తు చిత్తు ఆనందము జ్ఞానస్వరూపము అయినటువంటిది ఒక్క అఖండము అద్వితీయమైనటువంటి ఒక్క పరబ్రహ్మ మాత్రమే సృష్టికి పూర్వం ఉన్నది. అందువల్ల సచ్చిదానంద పరబ్రహ్మం తప్ప మరొకటి సృష్టికి పూర్వం మరి ఏదీ లేదండి. అప్పుడున్నదే సృష్టేశ్చ ప్రాక్ సచ్చిదానంద బోధరూపమఖండం అద్వితీయం పరం బ్రహ్మైకమేవ జాగర్తి నాణ్యత్ కించిదస్తి. ఇంకా ఏమీ లేదు, ఆ సచ్చిదానంద రూప అంతటా సర్వవ్యాపకమైనటువంటి అఖండమైన అనంతమైనటువంటి అద్వితీయమైన ఆనందస్వరూపమైనటువంటి అచిత్స్వరూపమైనటువంటి ఎల్లప్పుడు శాశ్వతమైనటువంటి ఆ నిర్గుణ పరబ్రహ్మ తప్ప సృష్టికి పూర్వం ఇంకే ఏది కూడా లేదు. దీనికి మీకు ఊరికే మనం చెబితే ఎట్లా శృతి ప్రమాణం ఉందంటే, ఆత్మావా ఇదమేక ఏ వాత్రాసీత్ ఐత్రయోపనిషత్తు చెబుతున్నది. నాణ్యత్ కించన మిషతు, ఆత్మ తప్ప ఇంకా ఏదీ లేదు ముందు, అగ్ర అంటే ముందు, ఆత్మా ఏవ ఆత్మావా ఇదం ఏక ఏవ అగ్ర ఆసీత్, అగ్రే ముందు ఆత్మ ఒక్కటే ఉన్నది. నాణ్యత్ కించన మిషతు, మరొకటి ఇంకేవి లేదు సృష్టికి పూర్వమని ఐతరేయ ఉపనిషత్తు దీనికి ప్రమాణంగా చెప్పారు. అంతేగాక ఛాందోగ్య ఉపనిషత్తులు కూడా సదేవ సౌమ్యేదమగ్ర ఆసీదేకమివ అద్వితీయం బ్రహ్మ, ఇదే ముందు ఉన్నది, అది అద్వితీయమైనటువంటి పరబ్రహ్మ, మొట్టమొదట్లో ఉన్నది ఆ సచ్చిదానంద పరబ్రహ్మ తప్ప మరొకటి లేదు అని ఛాందోగ్య ఉపనిషత్తు కూడా చెబుతూ ఉన్నది. ఆ తర్వాత ఏమైందయ్యా అంటే, సృష్టి అయిన తర్వాత ప్రారంభమైన తర్వాత అంతకుముందు ఆ అద్వితీయమైన అఖండమైన సచ్చిదానంద పరబ్రహ్మ తప్ప మరొకటి లేదు, ఇంకా సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి రకరకాల నామాలు రూపాలు ఇవన్నీ వరుసగా నామరూపమైనటువంటి జగత్తు ఇంకా రావటం ప్రారంభించింది. తన్మాయయా ద్వైరూప్యం ప్రతిపద్యతే మాయాచ కార్యకారణ రూపేణ ద్విరూప కారణోపాధ్యుపహితం యచ్చైతన్యం తత్సర్వజ్ఞం సర్వశక్తి సర్వేశ్వరం జగత్ సృష్టిస్థితి ప్రళయ కారణం భవతి. కార్యోపాధి ఉపహితం యచ్చైతన్యం తజ్జీవ సంజ్ఞం అల్పశక్తి సంసారి పరతంత్రం భవతి. కార్యోపాధిషు జీవశరీరేషు కారణోపాధీశ్వరస్య కార్యేషు కారణ అనువృత్తే అధిష్టాతృత్వం ఉపాద్యతే. ఈ సచ్చిదానంద స్వరూపమైన పరమేశ్వరుడు తన యొక్క మాయ, తన యొక్క శక్తి, తన మాయతో కూడినటువంటి వాడై రెండుగా అయినాడు. మొట్టమొదట ఒక్కడే ఆయన, ఆయన తన మాయతో కూడి రెండుగా అయినాడయ్యా. ఆ మాయ కూడా రెండు రకాలుగా ఉంటుంది, కార్యరూపమని కారణరూపమని రెండు రకములుగా ఉంటూ ఉంటుంది. కారణ ఉపాధి ఏదైతే ఉన్నదో, కారణము ఉపాధి అంటే కార్యం అంటే జగత్ అండి, మనమంతా కూడా కార్యం జగత్, దాని చేత ఏర్పడింది ఇది. దీనికి కారణం ఏదైతే ఉందో ఆ కారణ ఉపాధి ఏదైతే ఆ కారణంలో కారణ ఉపాధిలో ఉంటూ ఉంటుంది, కారణమైనటువంటి దానిలో ఉండేటువంటిది ఏదైతే ఉందో అది చైతన్యము అని చెప్పి చెప్పబడుతుంది. దీనికి ఈ జగత్తు, మనమంతా కూడా మనమందరం జగత్తు, ఈ జగత్తుకు కారణమైనది ఒకటి ఉన్నది, అది అందులో ఆ చైతన్యం ఉన్నదే అది కారణస్వరూపం. అది ఆ చైతన్యం సర్వజ్ఞుడు, ఆయనకు తెలియదేమి ఉండదు. ఆయన త్రికాలజ్ఞుడు, సర్వశక్తిమాన్, అంతటి అన్ని విధాల శక్తులు ఉన్నాయి, ఆయన కంటే గొప్ప శక్తి గలవాడు ఇంకా ఎవడూ లేడు. ఈ చరాచర జగత్తుకంతటికి కూడా స్వామి అవుతాడు. కారణ ఉపాధిలో ఉండేటువంటి ఆ ఉండేటువంటి పరమాత్మ ఉన్నాడో అతడు అంతటికీ కూడా కారణమవుతూ ఉంటాడు, ఆయన సర్వశక్తిమాన్. కార్య ఉపాధి ఉన్నది అంటే ఇప్పుడు ఈ శరీరాదులు అన్నమాట, కార్యం ఇది ఉపాధి. ఇందులో ఉంటాడు ఇంకొక ఆయన, కార్యరూప స్వరూ చైతన్యం ఒకటి ఉంటుంది ఇక్కడ, మళ్ళీ ఆయనే జీవుడు అంటాం. ఆయనేమో కారణరూప చైతన్యం, ఆయనేమో పరమాత్మ ఆత్మ. ఆయన ఏర్పడినది, ఆయన ద్వారా ఏర్పడినటువంటిది ఈ జగత్తు, మనమంతా కూడా కార్యరూపం. ఇది అది కారణము, ఇది కార్యము. ఈ కార్యరూపమైనటువంటి ఉపాధిలో ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఏమంటున్నాం, జీవుడు అనే పేరుతో పిలుస్తున్నాం. ఆ జీవుడున్నాడే, ఆయనేమో సర్వశక్తిమాన్, ఈయనేమో సంకుచితమైన శక్తి గలవాడు, అంత శక్తి ఈయనకు ఉండదు. ఆయనేమో మాయకు అతీతుడు, మాయ ఆయన అధీనంలో ఉంటుంది. ఈయనేమో మాయకు వశుడు, ఈయన మాయకు వశుడై మాయా ప్రభావంతో ఈ జగత్తులో పుడుతూ చస్తూ అన్నీ కూడా తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేకపోతాడు అజ్ఞానం వల్ల. ఇది అనాదిగా ఉన్న అజ్ఞానం, ఈ మాయ చేత ఈ అవిద్యకు లోనయ్యి, అజ్ఞానానికి లోనయ్యి స్వస్వరూప జ్ఞానం మరుగున పడి ఈ రకంగా సంచరిస్తూ పుడుతూ చస్తూ ఉంటూ ఉంటాడయ్యా. ఒక రకంగా ఇంకొక ఉపనిషత్తులో, ముండకోపనిషత్తులో ఏమని చెప్పారంటే, జీవుడికిన్నో ఆత్మకు తేడా చెబుతూ వాళ్ళు ఏమని చెప్పారంటే, ఈ శరీరం అనేది ఒక చెట్టుగా భావన చేయండి, వృక్షంగా. ఈ వృక్షంలో పైన రెండు పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఎవరయ్యా అంటే జీవుడు, ఇంకో పక్షి ఎవరయ్యా అంటే ఆత్మ. జీవుడేమో అనుభవిస్తూ ఉంటాడు అన్నీ కూడా, ఈయన మాత్రం ఊరికే ద్రష్ట, సాక్ష్యంగా చూస్తూ ఉంటాడు. ఈయనకు ఆ ఫలానుభవం ఏమీ ఉండదన్నమాట అని ముండకోపనిషత్తు కూడా చెబుతూ ఉన్నది. అది జీవుడికిన్ను అంతా మనల్ని మన చేత చైతన్యం ఇస్తూ మనల్ని కదిలిస్తూ సాక్షిగా ఉంటూ ఉంటాడు ఆయన చైతన్య రూపంలో, ఆత్మ అనేటువంటి వాడు. ఈ కారణోపాధిలో ఆయన మాత్రం అనుభవిస్తూ ఉంటాడు, కర్మఫలాలన్నీ అనుభవిస్తూ మాయకు వశమై ఉంటూ ఉంటాడు. ఆ పరమాత్మ ఏమో మాయకు అతీతుడు, మనమేమో మాయకు వశులం. ద్వా సుపర్ణ సయుజా సఖాయ ఇద్ సమానం వృక్షం పరిశ్వజంతే. రెండు పక్షులు ఉన్నాయి, ఆ రెండు కూడా చెట్టులో ఉన్నాయి, చెట్టు కొమ్మల పైన. తయోరణ్య పిప్పలం స్వాతో అనస్నన్యో అభిచా. ఒకటేమో తింటుంది ఆ చెట్టు పైన ఉన్నటువంటి అశ్వద్ధ వృక్షం మీద ఉన్నటువంటి ఆ కాయలు అవి తింటూ ఉంటుంది. ఆ ఫలములన్నీ అనుభవిస్తుంది, తను చేసినటువంటి కర్మఫలాలన్నీ. ఇంకొకటి మాత్రం ఉంది, అనశ్చన్ అన్యో అభిషాక సీతి, అది మాత్రం తినది, వేవి కర్మఫలాలు భక్షించదు భోగించదు. ఊరికేనే మనల్ని అందరినీ ప్రకాశింపజేస్తూ ఉంటుంది, ఈ జగత్తునంతా ప్రకాశింపజేస్తూ స్వయం ప్రకాశమై ఉంటూ ఉంటుంది. ఇది జీవుడికిన్ను ఆత్మకు ఉన్న తేడా అయ్యా అని చెప్పి చెప్పారన్నమాట. పర్యాయత్వం అవిద్యాయా మాయాయాశ్చ తథాపరే ప్రయోగేషు ప్రసిద్ధత్వాత్ మన్యంతే లోకవేదయో. కొంతమంది పండితులు ఏమంటారంటే మాయా అన్న అవిద్య అన్న ఒకటేనంటారు. అవిద్య అంటే తెలియకపోవటమే, అజ్ఞానమే. ఏమిటి తెలియకపోవటం అంటే మన యొక్క రూపం మనకు తెలియక ఈ దేహమే ఆత్మ అనే భ్రాంతితో ఒకదాన్ని ఒకటి అనుకుంటూ ఉంటామండి. అదే భ్రాంతి. అసలు ఈ ప్రపంచమంతా భ్రాంతిలో ఉన్నాం. భ్రాంతి వల్లనే మనమంతా కూడా ఇగో ఈ రకంగా తిరుగుతూ ఉన్నాం. ఈ భ్రాంతి నశించాలి. ఒక త్రాడును చూచి సర్పం అనే భ్రాంతి మనకు కలుగుతున్నది. ఎప్పుడు మందాంధకారంలో కొద్ది చీకటిలో ఉన్నప్పుడు మనం త్రాడును చూచి ఏమనుకుంటున్నాం, సర్పం అనే భ్రాంతి కలుగుతున్నది. భ్రాంతి కలిగేటప్పటికి మనకు భయం అనేటువంటిది వస్తుంది. ఎప్పుడైతే బ్యాటరీ లైట్ తీసుకొని వచ్చి చిన్నగా చూచామో అది సర్పం కాదురా అది త్రాణుడు అనేటువంటి మనకు జ్ఞానం కనుక కలిగినట్లయితే ఈ భయం అనేది నశిస్తుంది. యథార్థ జ్ఞానం కలిగినప్పుడు భయం అనేది ఉండదు. మనం కూడా ఏమిటంటే ఈ అసలైనటువంటి పరబ్రహ్మనే మనము, అజ్ఞానంతోనే వేరే జీవుడు అయిన వేరు అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. ఈ శరీరాన్ని ఉన్నది చూసే మనము అదే ఆత్మ అని చెప్పి భావనలో ఉన్నాం. దేహాత్మభావం ఆత్మనిదే ఒకదాన్ని ఒకటిగా భావించడం, ఇదే అధ్యాస్య భాష్యం అని చెప్పి అంటూ ఉంటారు భాష్యంలో. ఈ రకమైనటువంటి దీనిలో మనం ఉన్నామన్నమాట. ఇది కనుక తొలగితే ఉన్నదే. ఎప్పుడైతే బ్యాటరీ లైట్ తీసుకొని వస్తే ఆ అంధకారం పోయి యథార్థ జ్ఞానం కలిగినప్పుడు భ్రాంతి తొలగుతుందో మనకు కూడా ఈ అసలైన ఈ జ్ఞానం కలిగితే స్వస్వరూప జ్ఞానం, జీవబ్రహ్మైక్య సంబంధం ఏమిటో, జీవుడెవరో బ్రహ్మ ఎవరో ఈ విషయాలు మనకు తెలిస్తే అప్పుడు ఈ అవిద్య నశిస్తుంది. అవిద్య ఎప్పుడైతే నశిస్తుందో ఇంకా జ్ఞానమేగా, జ్ఞానమే కదా భగవంతుడు అంటే జ్ఞానస్వరూపుడే కదా. ఇందాక చెప్పుకున్నాం కదా మనమంతా పరమాత్మనే అవుతాం. సహజంగా మనం ముక్తులమే నిన్న చెప్పాడు. సహజంగా మనం సచ్చిదానంద స్వరూపులమే. ఓ ఇగో ఈ మాయ చేత ఈ రకంగా మనము, ఈ భ్రాంతి చేత ఈ రకంగా అవిద్యతో కూడి ఈ సంసారంలో భ్రమణం చేస్తూ ఉన్నామన్నమాట. ఈ అవిద్య తొలగితే ఇదవుతుంది. ఈ అవిద్యన్నా మాయన్నా ఒకటేనని పండితులు చెబుతూ ఉన్నారు. ఇది మనకు రకరకాల లోకంలో కూడా వేదంలో కూడా ప్రత్యక్షిస్తుంది. మళ్ళీ ఈ అవిద్యకు రెండు రకాల శక్తులు ఉన్నాయని చెప్పి కూడా చెబుతూ ఉన్నారు. ఒక అవి ఒకటి ఏం చేస్తుంది అంటే ఒక శక్తి తనను ఆశ్రయించిన వాళ్ళని, తనకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని మోహింపజేస్తుంది. ఒక శక్తి తనకు ఆశ్రయం ఇచ్చిన వారిని మోహింపజేయలేదు. ఒక శక్తి మళ్ళీ ఈ మాయకు రెండు శక్తులు అంటే పరమేశ్వరునేమో మోహింపజేయలేదు. ఆయన కూడా ఈ మాయతో కూడా జగత్తును ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఆయన్ని మోహింపజేయలేదు. మనల్ని చేరి మనల్ని మోహింపజేస్తుంది. మనల్నేమో మోహింపజేస్తుంది. ఇదేమో ఒక విధమైనటువంటి శక్తి, మనందరినీ మోహింపజేసేటువంటి శక్తి. మనం మాయకు వశలం అవుతాం. ఆయన మాత్రం మాయ ఆయనకి వశంలో ఉంటుంది. అందుకే ఆయన శివ అన్నారు. వశ ఆయనకు వశి వశంలో ఉంటాయి. ఇటు మాయ వశంలో ఉంటుంది. ఇటు వశి దాన్ని తిప్పితే శివ అని అయిపోయిందన్నమాట. ఆ రకంగా చెప్పారు. తమో మోహో మహామోహ ఇది నాలుగు రకాలుగా ఉంటుంది. ఇటు మళ్ళీ ఈ మాయ తమమని, తమస్సని, మోహమని, మహామోహమని, తామిశ్రమని ఇట్లా రకరకాలుగా ఉంటూ ఉంటుందయ్యా. ఐదు రకాలుగా ఉంది ఇట అంధామ అనే పేరుతో. పంచవర్గేణ ప్రాదుర్భూత మహాత్మన అని సూత సంహితలో స్కంద పురాణంలో చెప్పారు. బ్రహ్మదేవ మనుష్యేషు పశుషు స్థావరేషు చ పంచధాయా విముక్తాత్మ వర్తతే చిదపాశ్రయ. బ్రహ్మగారు దగ్గర నుంచి అందరి దేవతల్లో, మనుష్యులలో, పశువులలో, స్థావరములలో ఈ ఐదు రకాల అవిద్య ఉంటూనే ఉంటుంది అండి. బ్రహ్మ మొదలుకొని వీళ్ళందరూ ఆ ప్రభావానికి గురవుతూనే ఉంటారు. ఇది ఈ మాయా ప్రభావానికి, అవిద్యా ప్రభావానికి బ్రహ్మ మొదలు మొత్తం అందరూ ప్రభావితులు అవుతూ ఉంటారు. ఆయన ఒక్కడు మాత్రమే పరమాత్మ, పరబ్రహ్మ మాత్రమే వీళ్ళందరికీ మూల కారణమైనటువంటి ఆ పరమేశ్వరుడు మాత్రమే మాయకు అధీనం కాడు. తాం అవిద్యాం తథాభూతాన్ భగవాన్ పరమేశ్వర సంహరతి ఉదయేనైవ సహస్రాంశస్తమో యథా. ఈ అవిద్య వల్లనే కదా మనకు ఈ జన్మలన్నీ వస్తున్నవి. సూర్య చీకటి సూర్యోదయంతో పోయినట్లుగా ఆ మహానుభావుడు ఉన్నాడే ఆ పరమేశ్వరుడు భగవాను ఈ ఐదు రకముల అవిద్యను కూడా సంహరించేసేస్తాడు. తారక మంత్రోపదేశం చేత, ఆయన దర్శనం చేత, ఆయన యొక్క ప్రభావం చేత, కరుణ చేత దహింపజేసేస్తాడు, లేకుండా చేస్తాడు. అవిద్య నాశనం అయిపోతుంది. ఈ అనాది అవిద్యయే కారణం కదా మనకి సంసార భ్రమణానికి. అది ఆయన నాశనం చేస్తూ ఉంటాడు. ఎప్పుడో జంతో అత్రహి ప్రాణై ఉత్క్రమణమానస్య రుద్రస్తారకం బ్రహ్మ వ్యాచష్టే. ఇదివరకు చెప్పాం కదా ప్రాణికి, ప్రతి ప్రాణికి కూడా ప్రాణములు పోయే సమయంలో ఆయన తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. తద్వారా మనకు వారాణసి మధ్యవర్తినాం మనుష్య వ్యతిరిక్తానాం జంగమానాం స్థావరాణాం చ వారాణసి ప్రాప్తిస్థితి ప్రళయ కారణానాం పుణ్యకర్మణాం భూయస్త్వాత్ ప్రారబ్ధేన శరీరేణ క్రియమాణయోః పుణ్యపాపయోః అసంభవాత్ ప్రారంభస్య కర్మణో భోగాదేవ పరిచయాత్ ప్రాణప్రయాణ సమయే సర్వజ్ఞః సర్వశక్తిః సర్వాంతర్యామీ పరమకారుణికః పరమేశ్వర స్వతసిద్ధం ఆత్మరూపం అవిద్యా ప్రహరణాత్ అభివ్యంగేతి గమయేతి అని చెబుతూ ఉన్నారు. ఈ వారాణసి చాలా పరమ పవిత్రమైనటువంటిది. ఎవరైతే ఇక్కడ నివసిస్తూ ఉంటారో మనుష్యులు తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనుష్యులను ఒక్కడిని వదిలి మిగిలినటువంటి పశుపక్ష్యాదులు క్రిమికీటకాదులు స్థావరాలు వృక్షలతాదులు ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందా అంటే ఆయన ఏం చేస్తాడంటే కాశీకి మనందరినీ వచ్చేటట్లుగా చేస్తాడండి. ఈ ప్రాణికోటినందరినీ కాశీలో ఉండేటట్లుగా చేస్తాడు, కాశీలోనే శరీర పరిత్యాగం చేసేటట్లుగా చేస్తాడు. దీనివల్ల ఏమవుతుందంటే కాశీకి వెళ్ళి అన్నిటికీ ఆయన అనుగ్రహం ఉండాలి. కాశీ ప్రాప్తి కలిగి కాశీలో నివసిస్తూ కాశీలోనే పరిత్యాగం చేయటం వల్ల చాలా పుణ్యం వస్తూ ఉంటుంది. మనమే ఈ ప్రారంభం, ఈ శరీరం అనేది ప్రారంభం అనుభవించడం కొరకు వచ్చింది. ఇప్పుడు ఈ పుణ్యపాపములు ఇవన్నీ కూడానే ఇక్కడ ఫలించవు. ఈ పుణ్యం చేత ఇక్కడ కాశీకి వచ్చి కాశీలో ఉంటూ ఇక్కడ కాశీలో మరణించినటువంటి వాళ్లకు మన యొక్క పాప పుణ్యములు ఫలాన్ని ఇవ్వవు. ఇవి ఇచ్చేట్లయితే మళ్ళీ తిరిగి జన్మ వస్తుంది. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఆయన ఇక్కడ కాశీకి, అందువల్ల కాశీ ఊషర క్షేత్రం, ఇక్కడ చవిటి నేల, ఇక్కడ విత్తనములు మొలకెత్తవు. ఆ పాప పుణ్య కర్మలన్నీ కూడా ఫలదాయకములు ఇక్కడ కావు. అయితే ఒక ప్రారంభ కర్మ ఒకటి ఉంటుంది, అది మనం అనుభవిస్తూ ఉంటే అది కూడా నశించిపోతుంది. మన అనుభవంతో ఆ జన్మలో అనుభవిస్తూ ఉంటాం కదా, అది నశించిపోతూ ఉంటుంది. ఈ రకంగా ఆయన చేసి మనల్ని అవి ప్రారంభ ఇది పాప పుణ్యకర్మలను ఫలోన్ముఖములు కాకుండా చేసి కాశీకి రప్పించి ఆయన ప్రాణములు పోయే సమయంలో సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు ఆయనకు అన్నీ తెలుసు, ఎక్కడో ఉండడు కదా, మనలోనే ఉన్నాడు కదా, సర్వాంతర్యామి పరమదయాళువు పరమేశ్వరుడు ఆ జీవుని యొక్క అవిద్యని దూరం చేసేస్తాడు. ఇక్కడే ఉన్నాడు, ఆయనకు అన్నీ తెలుసు మనల్ని గురించి, దూరంలో లేడు ఆయన, ఇక్కడే ఉన్నాడు. అందువల్ల ఉన్నదే మనం అసలు అప్పుడు మనం సహజంగా మనకు అవిద్య లేనటువంటి వాళ్ళమే, స్వతసిద్ధంగా ముక్తులమే. మనకు ఆ స్వతసిద్ధమైన సహజమైన ఆ ముక్తత్వాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు ఆయన పరమేశ్వరుడు. ఆ తర్వాత తారక మంత్రాన్ని ఉపదేశించి యో దేవానాం ప్రథమం పురస్తాత్ విశ్వాధికో యో రుద్రో మహర్షి హిరణ్యగర్భం పశ్యతి జాయమానం సనో దేవ సుభయా స్మృత్యా సంయునక్తి. ఆయన ఆ పరమేశ్వరుడు రుద్రుడనేటువంటి ఆయన దేవతలందరికంటే పూర్వం ఉన్నటువంటి వాడు. ఈ దేవతలు ఇంద్రాది దేవతల కంటే ముందున్నవాడు, ఇంద్రుడు వరుణుడు మొదలైన వాళ్ళందరికంటే కూడా ముందు ఉన్నటువంటి వాడు దేవతలందరికీ. అంతేకాదు సృష్టి కంటే ముందు ఉన్నాడు, అసలు మొట్టమొదట్లో ఉంది ఆయనే. ఆ నిర్గుణ పరబ్రహ్మ సాకారమైనప్పుడు ఆవిర్భవించిన వాడే కదా శివుడు. అందువల్ల మొట్టమొదట ఉన్నది ఆయన ఒక్కడే ఉన్నాడు. ఈ ప్రపంచంలో స్థావరములు జంగమములు వీటన్నిటికీ కూడా అన్నిటికంటే ఆయన అధికుడు, వీళ్ళందరికంటే అధికుడు ఆయన. ఆయన చాలా ఎంత గొప్పవాడంటే ఆయన గొప్పతనానికి ఒక పరిధంటూ లేదు, ఒక అంతం అంటూ లేదు. అసలే హిరణ్యగర్భుడు కూడా ఈయన యొక్క అనుగ్రహం చేతనే ఈ చరాచర జగత్తును సృష్టిస్తూ ఉన్నాడు. ఈయన ముందుగానే ఆయన ఆవిర్భవించాడు, ఆయనకంటే ముందు ఈయన ఆవిర్భవించాడు, ఈయన తర్వాత ఈయన సముఖంలో ఈయన చూస్తూ ఉండగా ఆవిర్భవించినటువంటి వాడు హిరణ్యగర్భుడు. కాబట్టి అలాంటి పరమేశ్వరుడు మనందరి కళ్యాణం చేకూరుస్తాడు, మోక్షమును ఇస్తాడు, అలాంటి బుద్ధిని మనకు ఇస్తాడు, ఆయనకు అలాంటి శక్తి ఉన్నది అని చెప్పి ఇక్కడ నిరూపణ చేస్తూ ఉన్నారు. ఈశ్వరస్య సర్వశక్తిమత్వం శ్రూయతే, ఇంతటి శక్తి ఆయనకు ఉన్నది, ఆయనకు ఆయన అనుకుంటే సాధ్యంగా అంది ఏదీ లేదు. ఈశ్వర అతను ఇగో నతస్య కార్యం కరణంచ విద్యతే, ఆయనతో సమానుడు లేడు, ఆయనకు కరణము లేదు, ఆయనకు కారణం అంటూ ఇంకేమీ లేదు, ఆయనతో సముడు లేడు, ఎక్కువ వాడు ఎక్కడా లేడు. పరాశ్చ శక్తి వివిధ ఇవ శ్రూయతే, ఆయన శక్తినే రకరకాలుగా చెబుతూ ఉన్నారు. స్వాభావికి జ్ఞాన ఆయన శక్తి ఉన్నదే, అది సహజమైనటువంటిది, ఎవరి వల్లనో వచ్చినటువంటిది కాదు. ఈ అన్ని విషయములు తెలుసుకునే శక్తి వచ్చింది ఆయనకు, సర్వజ్ఞత్వం అది సహజంగా ఉన్నది. ఆయన సహజంగానే త్రికాలజ్ఞుడు, ఆయన సహజంగానే సర్వజ్ఞుడు, అందరికంటే ఆద్యుడు. కాబట్టి ఆయన ఎవరి వల్లనో ఆయన ఈ సర్వజ్ఞత్వాన్ని త్రికాలజ్ఞత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు కాదు, అందరికీ శక్తులను ఇచ్చినటువంటి మహానుభావుడు సర్వశక్తిమాన్ ఆయన. మనుష్యేషు ఏ జీవన్ముక్తాస్తేషాం ప్రాణోత్క్రమణం నాస్తి. ఇక్కడి నుంచి ఇంకా కొద్దిగానే ఎవరెవరికి ముక్తి ఎలా వస్తుందని కొద్దిగా చెబుతున్నారు. ఇక్కడ కొంతమంది జీవన్ముక్తులు ఉంటారు, ఇగో బాగా వేదాంతం ఉపయోగం విచారణ చేసి జీవబ్రహ్మ సిద్ధాంతాన్ని బాగా ఒక్క ఏది అభేదరహితమైనటువంటి జ్ఞానాన్ని పొంది భేదం లేదు ఒక్కటే ఉన్నది ఏకం సత్విప్రా బహుధావదంతి అది అందరిలో సర్వవ్యాపకంగా ఉంది సచ్చిదానంద రూపము ఈ జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు అనుభవంలోనికి తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు జీవించి ఉండగానే ముక్తులు. ఆ జీవన్ముక్తులకుటండి ప్రాణం పోవటమే ఉండదుట, అయిపోయినారు వాళ్ళు ఇక్కడే జీవన్ముక్తులు అయిపోయినారు, జీవించి ఉండగానే ముక్తులు అయిపోయినారు. కొంతమంది ఉంటారు జీవన్ముక్తులు మహానుభావులు, పరమాచార్యుల వారు, చంద్రశేఖర భారతీ స్వాముల వారు ఇలాంటి మహానుభావులు ఉంటారు, జీవన్ముక్తులు ఉంటూ ఉంటారు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు లాంటి మహానుభావులు, వాళ్లకున్నదే జీవాన్ముక్తానాం తేషాం ప్రాణోత్క్రమణం నాస్తి. ప్రాణములు పోవటం అనేది వాళ్ళకు ఉండదు, వాళ్ళు మామూలుగానే ముక్తులై అయిపోయినారు ఇదివరకే. నతస్య ప్రాణ ఉత్క్రామంతి అత్రైవ సమవలీయంతే. ఇక్కడ వాళ్ళ ప్రాణాలు ఆ పరమేశ్వరులు ఇక్కడే లీనమవుతాయి, అంతేగాని ప్రాణములు పోవటం ఇవన్నీ ఉండవు, మనకు తెలియదు. వాళ్ళు ఇక్కడే ఆయనలో తమ యొక్క ప్రాణములను ఆ పరమేశ్వరులు లీనం చేసేస్తారు, ఐక్యం చేసేస్తారు. జీవన్ముక్తులు ఆ రకంగా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఉన్నదే వాళ్ళకు ప్రత్యేకించి ఇంకా తారక మంత్ర ఉపదేశాలు వగైరాలు చేయవలసినటువంటి పనేమీ లేదు, వాళ్ళు ఈ శరీరంతో ముక్తిని పొందుతారు. వాళ్ళు నతత్ర క్వాపి నివసంత ప్రారబ్ధ కర్మక్షయే విదేహ కైవల్యం ప్రాప్నువంతి. అయితే జీవన్ముక్తులైనా ప్రారంభం అనుభవించడం కొరకు ఉంటారట కొంతకాలం, అలా ఉంటూ ఉంటారు వాళ్ళు. ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు ప్రారంభ కర్మ క్షయమయ్యేంతవరకు, ప్రారంభ కర్మ అనుభవించవలసింది కొద్దిగా ఉంటుంది, అంతవరకు ఉంటూ ఉంటారు. అది కాగానే వాళ్ళు విదేహ కైవల్యాన్ని పొందుతారు. అందువల్ల ప్రాణములు పోవటం అనేటువంటిది కానీ అలాంటిది వాళ్ళకే తారక మంత్ర ఉపదేశాలు వాళ్ళకు జీవన్ముక్తుల విషయంలో అవసరం లేదు అని చెప్పి చెబుతున్నారు. జ్ఞానులైనటువంటి వాళ్ళ విషయంలో ఇదంతా కూడా అంటే నిర్గుణ పరబ్రహ్మోపాసకుల గురించి చెప్పారు ఆ విషయంగా. ఇక పోతే ఏచ సగుణ బ్రహ్మోపాసకా. సగుణ బ్రహ్మ అంటే ఎవరండి? రాముడు, కృష్ణుడు, విష్ణు, ఈ పంచముఖ శివుడు, వీళ్ళంతా సగుణ పరబ్రహ్మలు అంటాం. వీళ్ళందరినీ రూపం ఉన్నదిగా, నామరూపాలు ఉన్నాయి కదా వీళ్ళందరికీ. నిర్గుణం అంటే అందరిలో వ్యాపించి ఉన్న చైతన్య రూపమైంది, అది వేరు. ఈ సగుణ బ్రహ్మని ఉపాసిస్తూ ఉంటారు, ఏ కోరికలు లేకుండా ఉంటూ ఉంటారు, వారి వారి కర్మలను చక్కగా చేస్తూ ఉంటారు, భగవంతుని రకరకాల మార్గాలలో ఉపాసన చేస్తూ ఉంటారు, ఏమీ కోరికలు లేకుండా ఉంటారు, వేదములయందు ధర్మశాస్త్రములందు పురాణములయందు చెప్పినటువంటి విధంగా నడుచుకుంటూ ఉంటారు, వాళ్ళకి కూడా ముక్తి వస్తుంది కాశీలో అని అంటున్నారు. ఎట్లా ముక్తి వస్తుంది వాళ్ళకు? అసలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వీళ్ళంతా ద్విజులు, వీళ్ళ ముగ్గురికి కూడానే సంస్కారాలు మొత్తం ఉన్నాయి. గర్భాధానం గర్భంలో ప్రవేశించినప్పటి నుంచి అంత్యయేష్టి దాకా మొత్తం 24 సంస్కారై 24 సంస్కారాలు ఉన్నాయి. మనకు ప్రసిద్ధంగా 16 అవి మనలో ఎంతమంది జరుగుతున్నాయో చెప్పలేము. అవి లేకపోయినప్పటికీ అవి కనుక లేకపోతే ఉత్తమ గతి పొందడానికి అర్హత లేదు. వీటిల్లో ఒక్కటి సంస్కారం జరగకపోయినా వాడు ఉత్తమ గతిని పొందడు. ఏది 24 సంస్కారాలు జరగాలి, అందులో ఒక్క సంస్కారం జరగకపోయినా ఉత్తమ గతికి అవకాశం లేదు అతనికి. అవి లేకపోయినప్పటికీ ఈ రకంగా ఉండాలి సగుణ బ్రహ్మోపాసకులు, ఫలమును కోరకుండా ఉండాలి, కర్మలను అనుష్ఠిస్తూ ఉండాలి, భగవంతుణ్ణి ఉపాసిస్తూ ఉండాలి, ఏమి కోరికలు కోరకూడదు, వేదము ధర్మము పురాణాలు చెప్పినటువంటి విధంగా నడుచుకుంటూ ఉండాలి. వాళ్ళు ఈ 44 సంస్కారై అశేషై అసంస్కృతత్వేపి సంస్కారాలు లేకపోయినా అష్టభి ఆత్మగుణైర్యుక్తానాం. ఈ గుణములు ఉండాలి, ఈ సంస్కారాలు లేకపోయినా 8 ఆత్మగుణాలు ఉన్నాయి. ఒకటి దయ, అందరి ఎందు దయ కలిగి ఉండాలి, కరుణ. రెండవది సహనం, ఓర్పు, చితి, ఓర్పు ఉండాలి. మూడవది రుజు ప్రవర్తన, ప్రవర్తన రుజువుగా ప్రశాంతంగా అందరితో మంచిగా ఉంటూ ఉండాలి. ఎవరి ఎందు అసూయ పనికిరాదు, దేని ఎందు కూడా అసూయ పనికిరాదు, అనసూయత్వం. బుద్ధి మంచి బుద్ధి ఉండాలి, సుబుద్ధి. అలాగే తాను బాధపడకూడదు, ఇతరులను బాధ పెట్టకూడదు, తానవ్వక పరుల నొప్పింపక ఆ రకంగా ఉంటూ ఉండాలి. తర్వాతనే దైన్యం ఎప్పుడూ పనికిరాదు. నా పరిస్థితి తెలియదు, నేను ఇంతేలే, నా కర్మలే, నాకు ఎప్పుడు ఇంతే, ఈ దైన్యం పనికిరాదు, ఏడవకూడదు. ఉన్నా లేకపోయినా ఒకే సమానంగా ఉండాలి మానవమానములైన. ఆ దైన్యం లేకుండా ఉండటం, కోరికలు లేకుండా ఉండటం నిష్కామం. ఇవి ఎనిమిది, దయా, ఓర్పు, రుజు ప్రవర్తన, అనసూయత్వం, సుబుద్ధి. తర్వాత ఇతరుల మనస్సులను నొప్పించకుండా తాను నవ్వకుండా ఉండటం, అధీనత్వం, నిష్కామం. ఇవి ఆత్మగుణములు అంటారు, ఎనిమిది అన్నమాట. ఈ ఆత్మగుణములు రెండు గనక ఉన్న, ఎనిమిది గుణములు గనక ఉన్నట్లయితే ప్రాణప్రయాణ సమయే పూర్వోక్త న్యాయేన భగవాన్ పరమేశ్వర తారకం బ్రహ్మోపదిశతి. ప్రాణములు పోయే సమయంలో పూర్వం చెప్పిన విధంగా పరమేశ్వరుడు చెవి, ఏది దక్షిణ కర్ణమునందు కుడి చెవి యందు తారక మంత్రమును, అంటే మనల్ని తరింపజేసే సంసార సాగర మును, సంసార దుఃఖ సాగరమును తరింపజేసేటువంటి ఆ తారక మంత్రమును, రామ షడక్షరీవా లేదా ఓంకారం వా, దాన్ని మనకు ఉపదేశం చేస్తాడు. వాళ్లకు మాత్రమే, జీవన్ముక్తులకు అవసరంలా, వాళ్ళు ఆయనలో లీనమైపోతారు. ప్రారంభ కర్మ అయ్యేదాకా మాత్రం ఉంటూ ఉంటారు, అది వాళ్ళకు సంబంధించినటువంటి విషయం. మళ్ళీ ముందు ముందు ఇంకేం చేస్తున్నాడంటే, కొంతమంది ఉంటారటండి మహానుభావులు, వాళ్ళు అసలే ఏ నియమాలు పాటించరు, ఏ నియమాలు పాటించరు, ఏ కర్మలు చేయరు, ఏ ధర్మాలు అనుసరించరు, అసలు ఏమి పాటించరు వాళ్ళు. ఇందాక అన్నీ పాటిస్తారు కానీ 24 సంస్కారాలు ఉండవు. వాళ్ళ విషయంలో చెప్పాడు, జీవన్ముక్తుల విషయంలోనూ చెప్పాడు. వీళ్ళేమవుతారయ్యా అంటే, కాశీపూర్లో నివాసం మాత్రం ఉంటారు, నియమాలు ఏం లేవు వీళ్ళకి, వాళ్ళకు కూడా మోక్షం వస్తుంది అని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు అన్యేషామపి అశేషానాం గంగా అవగాహన దర్శనాభ్యాం యజ్ఞదాన తపోభిశ్చ యదక్షికే పురాకృతై కర్మభిస్సుకృతై ఊషరః పుణ్యపాపానాం ధన్యా వారాణసీ పురి ఇదం ప్రియే క్షేత్రమతీవ మే ప్రియం సంసార జీవోషర మూషరాణాం అని చెప్పి చెబుతున్నారు. ఈ జీవన్ముక్తులు మొదలైనటువంటి వాళ్ళందరినీ, స్వధర్మ ఆచరణ చేసే వాళ్ళందరినీ తీసిపారేసి మిగిలిన సాధారణంగా కాశీలో ఉంటూ ఉన్నారే, ఏ నియమాలు పాటించకుండా, వాళ్ళకు కూడా అండి పరమపుణ్యమైనటువంటి నీటితో ప్రవహించేటువంటి ఆ దేవి గంగానది స్నానం వల్ల, దాన్ని దర్శనం చేయటం వల్ల, అక్కడ యజ్ఞములు దానములు ఇవన్నీ తపస్సు చేయటం వల్ల, ఇంకా ఏదన్నా పూర్వజన్మలో చేసినటువంటి ఆ పుణ్యకర్మలు అవన్నీ కూడా దాన్ని బట్టి ఇక్కడ ఏదన్నా మనం ఆచరిస్తున్నందువల్ల, ఇక్కడ ఉన్నదే ఈ భూమి ఊషర క్షేత్రం కాబట్టి ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వదు అంటాడు. మనం అక్కడ ఉంటాం, గంగా స్నానాదులు ఇవన్నీ చేస్తూ ఉంటాం, దానివల్ల మనకు పుణ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. తర్వాత అలాగే దానములు ఇవన్నీ చేస్తూ ఉంటాం, పుణ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. పూర్వజన్మలో చేసినటువంటివి ఉంటూ ఉంటాయి పుణ్యం. ఈ రకంగా అనేకమైన అన్నీ ఉంటూ ఉంటాయి. ఈ కాశీలో ఎప్పుడైతే ఉన్నామో ఈ రకంగా ఆచరణ పుణ్యకార్యములు చేస్తూ ఉంటే, ఇది పాపపుణ్యములకు ఊషర క్షేత్రం. అంటే పాపపుణ్యములు వాటి యొక్క ఫలితాన్ని ఇక్కడ ఇవ్వవు. పాపపుణ్యముల యొక్క ఫలితం మూలకంగా జన్మలు వస్తుంటాయి. పుణ్యం చేస్తే పుణ్య మంచి కర్మ జన్మలు, పాపం చేస్తే క్రిమికీటకాది జన్మలు వస్తుంటాయి. ఇది ఊషర క్షేత్రం కాబట్టి ఇక్కడ పాప పుణ్యకర్మలు ఇక్కడ ఫలించవు. ఆ కారణం చేత ఆ సమయంలో పాపములే కాదు, మనం చేసినటువంటి పుణ్యకర్మలు కూడా, కామ్యకర్మలు కూడా ఇక్కడ ఫలాన్ని ఇవ్వవు. అంటే అర్థం ఏంటంటే, ఈ కాశీలో చేసేటువంటి పాపకర్మలు పాపపు ఫలాన్ని ఇవ్వవు, పుణ్యకర్మలు కూడా శుభఫలాన్ని ఇవ్వవు. ఎందువల్ల, ఇది ఊషర క్షేత్రం, అందువల్ల ఇక్కడ ఏవి కూడా ఇక్కడ ఫలాన్ని ఇవ్వవు. ఫలం కనుక ఇస్తే జన్మ వస్తూ ఉంటుంది. ఈ విధంగానే శాస్త్రాల్లో కూడా ఏమని చెబుతున్నదంటే, వారణాసి చాలా ధన్యమైనటువంటి నగరం, ఈ క్షేత్రంలో పాపం కానీ పుణ్యకర్మలు కానీ వాటికి ఇది ఊషర క్షేత్రం, అవి ఇక్కడ ఫలించవు అని చెప్పి చెబుతూ ఉన్నది శాస్త్రం కూడా. కాబట్టి ఇక్కడ చేసినటువంటి పాపము పుణ్యము ఫలించడానికి శక్తి ఉండదు, వాటిల్లో ఫలించదు. ఆ పాప పుణ్యములు ఇక్కడ ఫలించడానికి ఊషర క్షేత్రం కాబట్టి ఇక్కడ గంగాది స్నానములు చేస్తూ దాన ధర్మాదులు చేస్తూ ఉండటం వల్ల ఆ శక్తి వల్ల ఉన్నది, దానికి సహజంగా ఉంది. అగ్నిలో దాహక శక్తి ఎలా ఉందో ఈ కాశీలో కూడా ఈ కర్మబీజములు ఫలించకుండా చేసి ముక్తినిచ్చేటువంటి శక్తి సహజంగానే ఉందని అనేక పురాణాలు, అనేక శాస్త్రాలు, అనేక స్మృతులు అన్నీ చెబుతూ ఉన్నాయి, ఘోషిస్తూ ఉన్నాయి. ఆ కారణంగా ఇక్కడ ఫలాన్ని అవి ఇవ్వవు అని చెప్పి చెబుతున్నారు. అశుభ ఫలాలు ఇవ్వవు, పుణ్యకర్మలు శుభఫలాలను ఇక్కడ ఇవ్వవు. అంటే పాపపుణ్యముల ఫలములను ఇచ్చే శక్తి ఆ పాపపుణ్య కర్మలకు నశించిపోతుంది. ఇది కాశీ ఉష్ణ క్షేత్రం కాబట్టి ఈ విషయమే పార్వతీదేవితో పరమేశ్వరుడు చెబుతూ, ప్రియురాలా, ఈ కాశీక్షేత్రం నాకు చాలా ప్రియమైంది, ఇక్కడ ఎవరైతే నివసిస్తారో వాళ్ళ కర్మలు ఇక్కడ ఫలానివ్వవు, పాపపుణ్య కర్మలు ఇక్కడ ఫలానివ్వవు. ఏ విధంగానైతే అంటే ఊషర భూమిలో ఏ రకంగానైతే నాటిన విత్తనములు ఎలా మొలవో ఇక్కడ కూడా కాశీలో, ఇది ఊషర క్షేత్రం కాబట్టి ఇక్కడ కర్మలు ఫలమునివ్వవు, కర్మఫలానుభవం కొరకే జన్మలు వస్తూ ఉంటాయి. అందువల్ల ఇక్కడ ఉన్నదే కాశీలో శరణం మరణించినటువంటి తర్వాత ఏం జరుగుతుంది వాళ్ళకంటే కాలభైరవ యాతన ఉంటుంది. కాలభైరవుడు యాతనలు పెడతాడు, భైరవ యాతన అని ఉంటుంది. ఆ భైరవ యాతన భోగానుభవం అయిన తర్వాత మొత్తం పోతాయి. పాపభక్షేశ్వరుడని ఆయన పేరు. ఈ పాప పుణ్యకర్మలన్నీ కూడా ఇంకా మొత్తం నశించిపోతాయి, అసలే శక్తి లేకుండా ఉంటాయి. ఉషర క్షేత్రం దాన్ని పూర్తిగా నశింపజేస్తాడు కాలభైరవ భైరవ దర్శనంతో. ఆయన యాతనలు అనుభవింపజేస్తాడు. యాతనలు అనుభవింపజేసి 30,000 సంవత్సరాలు ఆ పాపములని పుణ్యములను ఆ కర్మలన్నిటిని కూడా ఆయన భస్మం చేసి చేస్తాడు. అప్పుడు ఆయన ఉన్నదే వాడు ఒకే ఒక జన్మలో మోక్షాన్ని పొందుతాడు. మొత్తం మీద సారాంశం ఏంటంటే కాశీలో ఒకే జన్మలో ముక్తి, ఇన్ని జన్మలు అనేవి లేవు, ఒకే జన్మలో ముక్తి కాశీలో. ఆ విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు అన్నమాట. ప్రాణం పోయిన వెంటనే ఆ కాలభైరవుడు అనుభవింపజేసేస్తాడు, ఆ రుద్ర పిశాచ రూప యాతనల చేత అనుభవింపజేసేస్తాడు. దాంతో మొత్తం నశించిపోతాయి. ఇక అంతకుముందేమో ఫలం ఇవ్వడానికి సమర్థం కావు, అట్లా చచ్చిపడి ఉంటాయి అవి, నిద్రపోతున్న పాములాగా, మనుదిన పాములాగా పడి ఉంటాయి అవి ఫలాన్ని ఇవ్వకుండా. ఈ కాలభైరవుడు ఏం చేస్తాడు, యాతనలు అనుభవింపజేసి వాటి మొత్తాన్ని నశింపజేస్తాడు. ఇంకా జన్మే ఉంది, ఇంకా ఆ కర్మఫలం కర్మల్ని బట్టేగా వచ్చేది జన్మ, ఇంకా జన్మ అనేటువంటిది ఇక్కడ ఉండదు అని. కాబట్టి ఇది ఒకే జన్మలో జరుగుతుంది. ఇది ఏ ప్రారబ్ధయేవ శరీర భోక్తవ్యత్వ ఉపపత్తే అత్యుత్కటై పుణ్యపాపై రేహైవ ఫలమస్. ఇంకొక ఉదాహరణ కూడా చెబుతున్నారండి. ఏమని చెబుతున్నారంటే ఇంకొక లోకంలో ఇంకో అసలు శరీరం రావడానికి కారణం ఏంటి, మన ప్రారంభమే కదా, పూర్వజన్మలో చేసుకున్న ఏదో కర్మే కదా ఈ శరీరం రావడానికి కారణం మనకి. మరి అటువంటప్పుడు ఇంకొక న్యాయం ఉంది మనకు శాస్త్రంలో, అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలం వచ్చింది. కాశీలో పుణ్యం చేసినా పాపం చేసినా ఎక్కువ అవుతాయని చెబుతున్నారు కదండి. మరి ఎక్కువ పాపం చేసినా ఎక్కువ పుణ్యం చేసినా ఈ జన్మలోనే అనుభవిస్తారని చెప్పి చెబుతున్నారుగా. కాబట్టి మనం కాశీలో పుణ్యం చేసినా పాపం చేసినా ఎక్కువ చేస్తాం కాబట్టి ఎక్కువ పాపములు చేస్తే దాని యొక్క ఫలితం ఈ జన్మలోనే ఉంటుంది అన్నారు కాబట్టి ఎక్కువ పాపం చేసినా పుణ్యం చేసినా ఇది కూడా దీన్ని బట్టి కూడా మనకు ఆధారం ఏంటంటే కాశీలో చేసిన పుణ్యపాపములు ఎక్కువ కాబట్టి ఎక్కువ చేసిన పుణ్యములు ఈ జన్మలోనే అనుభవిస్తాం కాబట్టి ఈ జన్మలో అనుభవించడం చేతనే ఫలానుభవం అయిపోయి మళ్ళీ జన్మ లేకుండా మనకు ముక్తి వస్తుంది. ఇది కూడా ఇంకొక ప్రమాణం అని చెప్పి ఆచార్యుల వారు చెబుతున్నారు. పాపములు ఎక్కువ పుణ్యములు ఎక్కువ కదా, కాశీలో ఏది చేసినా ఎక్కువనాం కదా, అది ఎక్కువది ఇప్పుడే అనుభవించాలని శృతి చెబుతున్నది కదా, అందువల్ల ఈ జన్మలోనే అనుభవించాలి, మళ్ళీ ఇంకొక జన్మ అవసరం లేదని ఈ శృతి కూడా చెబుతూ ఉన్నది అన్నారు. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి అని భగవద్గీత చెబుతున్నది. ఆయనకు అన్నీ తెలుసు, మన హృదయంలో ఉండి మనం అన్నీ గమనిస్తూ ఉంటాం. మనం ఎంత తలుపులు వేసుకొని ఎవరికి తెలియకుండా ఎటువంటి పనులు చేస్తున్నా ఆయన గ్రహిస్తూనే ఉంటాడు. చాటుగా కూర్చొని ఎవరి దగ్గర లంచాలు కూర్చుకుంటున్నా, ఏం చేస్తున్నా, చేయరాని పనులు ఏమి చేస్తున్నా ఎవడు చూడలేదులే అని చెప్పి ఆయన అన్నీ గమనిస్తూనే ఉంటాడు. హృదయ ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి, మాయాంతు ప్రకృతి విద్యాత్ మాయనంతు మహేశ్వరం. ఆయన ప్రకృతి అంటే మాయ, ఈ మాయ కలిగినటువంటి వాడు, ఈ మాయతో కూడినటువంటి వాడు ఆయన మాయి. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే మహానుభావుడు తన ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి మాయి మాయతో కూడినవాడు కాబట్టి మనం ఏమన్నానే జన్మజన్మల్లో చేసినవి ఇంకేవైనా అనుభవించాలంటే ఒక్క శరీరంలో నుంచి ఇంకో శరీరంలోనికి ప్రవేశపెట్టి అవన్నీ కూడా ఒక్క క్షణంలో స్వప్నంలో జరిగినట్లుగా చేసి అనుభవింపజేస్తాడండి కర్మానుభవం ఏదైనా ఉంటే. ఆయన మన హృదయంలోనే ఉన్నాడు, మాయ, ఆయన ప్రకృతి, ఆయన ఆయన శక్తి మాయ, ఆ మాయతో కూడిన వాడు ఈయన. ఆ మాయా ప్రభావం చేత ఎవరికి తెలియకుండానే మరొక శరీరంలో ప్రవేశింపజేసి అనుభవించవలసింది ఏదన్నా ఉంటే అనుభవింపజేసేస్తాడు, తర్వాత వెంటనే మనకు ముక్తి వస్తుంది. అది ఏదైనా కావాలంటే మరొక శరీరంలో ప్రవేశపెడతాడు, అది మనకు తెలియదు, అది స్వప్నంలో జరిగినట్లే జరుగుతుంది. స్వప్నంలో మనం ఆ లోకాలకు వెళ్ళాము, ఈ లోకాలకు వెళ్ళాము, లేదో ఇంకేదో జన్మ ఎత్తాము, ఇంకేదో చేసాము, అదేదో ఇంకేదో కొన్ని సంవత్సరాలు జరిగింది అనుకుంటాం. ఆ స్వప్నం అంతసేపు జరుగుతుందండి? స్వప్నం ఉండేది పావు గంట, అరగంట, అదేదో 100 సంవత్సరాలు అక్కడికి వెళ్ళి ఉన్నట్లు, ఏదో ఇంకెక్కడికో వెళ్ళినట్లు, ఇంకేదో తిరిగినట్లు, ఏదో చేస్తూ ఉంటాం. ఇవన్నీ స్వప్నంలో జరిగినట్టు, అది అంతకాలం జరిగింది, ఒక్క క్షణమేగా మళ్ళీ మెరుగు రాగానే. ఆ స్వప్నంలో లాగటండి మనం ఏమన్నా అనుభవించవలసింది ఉంటే ఒకేసారి ఆయన అనుభవింపజేస్తాడు. రెండో శరీరంలో ప్రవేశపెడతాడనమాట. స్వప్నంతో సమానంగా సుఖములు దుఃఖములు అనుభవించవలసి ఉంటే అనుభవింపజేసేస్తూ ఉంటాడనమాట. తర్వాత మళ్ళీ తిరిగి జన్మ లేకుండా చేసి అతనికి తారక బ్రహ్మని ఉపదేశం చేసేసి ఆ రకంగా ముక్తుణ్ణి చేస్తూ ఉంటాడు. ఇంకేదైనా అనుభవించవలసింది ఉంటే ఈదృశీ పరమానిష్ట గురోః సాక్షాత్ నిరీక్షణాత్ కర్మసామ్యే త్వనాయాసాత్ సిద్ధత్యేవ న సంశయ. చివరి సమయంలో ప్రాణం పోయే సమయంలో మూర్చ వస్తూ ఉంటుంది, మళ్ళీ మెలకు వస్తూ ఉంటుంది, మూర్చ వస్తూ ఉంటుంది, మళ్ళీ మామూలుగా స్థితికి వస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆ పరమేశ్వరుడు ఆయనకు దర్శనం అవుతాట, మళ్ళీ మూర్చిపోతూ ఉంటాడు, మళ్ళీ ఇదవుతూ ఉంటాడు, పరమేశ్వరుడు దర్శనం అవుతుందిట. ఆ ముక్కంటి త్రిశూలధారి ఆ దేవు ఆయన దర్శనం వల్లనే వీడి కర్మసామ్యం అయిపోతుంది. దర్శనం మాత్రం చేతనే కర్మసామ్యం అయిపోతుంది. వీడికి ఏదన్నా పుణ్యపాపం వల్ల ఉంటే ఆయన కూడా ఒక స్వప్నం మాత్రంగా, అంటే ఎక్కువ కాలం 30,000 అయినా అంత మాత్రం జరిగినట్లు ఉండదు, పైకి మాత్రం అలా ఉంటుంది. అది స్వప్నంలాగా కొద్ది కాలంలో జరిగినట్లుగానే ఉంటుందన్నమాట. సరే ఒక క్షణంలోనే ఇదంతా జరిగినట్లు అయిపోతుందన్నమాట. ఆ రకంగా చేసి ఆ కాలభైరవుడు ఆయన దగ్గరికి శుద్ధుని చేసి తీసుకొచ్చి పెడతాడు, తారక మంత్రం ఉపదేశిస్తూ ఉంటూ ఉంటాడు. ఇదంతా కూడా స్వప్నంలాగా జరుగుతుంది అని చెప్పి చెబుతున్నారు. ఎప్పుడైతే ఈ రకంగా జరుగుతుందో అప్పుడు కర్మసామ్యం అవుతుంది, పాపకర్మలు సామ్యం. కర్మసామ్యం కనుక ఏర్పడితే ఇంకా మళ్ళీ జన్మ వచ్చేటువంటి అవకాశం లేదు, తిరిగి జన్మ రాదు, అతనికి మోక్షం వస్తూ ఉంటుంది అని చెప్పి చెబుతున్నాడు. ఈ సుకృత దుష్కృతముల యొక్క సామ్యం అయినప్పుడు అసలు అంతేగాక ప్రాణం ఎప్పుడైతే కాశీలో మృత్యువు పోయిందో ఇంకా ముక్తికి వ్యవధానం ఉండదుటండి, వెంటనే వస్తుంది. నచాతో వ్యవధానవంతి ఇది వారాణసి ముక్తే కాలాంతరేణ వ్యవధాన ఆశ్రవణాత్. మరణించిన తర్వాత వ్యవధానం లేదని శృతి చెబుతున్నదండి. తర్వాత ఎప్పుడో అంటే వీడు మరణించిన తర్వాత ఏదో ఆ జన్మలెత్తాడు, ఈ జన్మలెత్తాడు, అది చేశాడు, ఇది చేశాడు, మళ్ళీ ఇక్కడ ముక్తిని తర్వాత ఎప్పుడో పొందాడంటానికి ఎలా సాధ్యమవుతుంది? శృతి చెబుతున్నది కదా అవ్యవధానంగా ఇది జరుగుతుంది మరణించిన వెంటనే అని చెప్పి చదువుతుంటే. నచాతో వ్యవధానవంతి ఇది వారాణసి ముక్తే కాలాంతరేణ వ్యవధాన ఆశ్రవణాత్. ఇప్పుడు కాదు ఎప్పుడో ముక్తి వస్తుందని ఎక్కడ వినిపించట్లా మనకు శృతుల్లో. శృత్యర్థగుణానాం అన్యేషామపి వచనానాం భూయ. ఈ వేదంలో చెప్పిన విషయాలే ఇతర పురాణాలలో స్మృతుల్లో కూడా ఇటువంటి విషయాలే అనేకంగా ప్రమాణంగా ఉన్నాయి. ఏమని చెబుతున్నాయి అవన్నీ కూడా? కాశీలో మరణించిన వారికి వ్యవధానం లేకుండా ముక్తి వస్తుంది, ఒకే జన్మలో ముక్తి వస్తుంది, ఇలాంటివన్నీ శృతి పురాణ స్మృతి ప్రమాణములు కోకొల్లలుగా ఉన్నవి అంటున్నారు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెబుతున్నారండి. ఇప్పుడు మనకే అసలే ఈ జాగ్రత్త అంటే మేల్కొనే అవస్థ, 3 అవస్థలు ఉన్నాయి. స్వప్నం అంటే స్వప్నం నిద్రపోతూ ఉంటాం, కలలు కంటూ ఉంటాం, అది మామూలు గాఢ నిద్ర, సుషుప్తి ఉన్నది. 3 అవస్థలు ఉన్నాయి. ఈ 3 అవస్థల్లో కూడా పరమాత్మ ఉంటూ ఉంటాడు మనలో, ఆయన ఉంటూ ఉంటాడు. ఆయన జాగ్రత్త ఈ 3 అవస్థల్లో భగవంతుడు ఉంటూ ఉంటాడు, ఆయన ఉండే స్థానములు. జాగ్రత్త అవస్థలోనేమో మన యొక్క కుడి కంటిలో ఉంటూ ఉంటాడు, స్వప్నావస్థలోనేమో మనస్సులో ఉండి అన్నీ గమనిస్తూ ఉంటాడు. మనం నిద్రపోతున్నా మనస్సులో ఉండి, ఆ మనస్సు ద్వారా మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి, మనస్సులో ఉండి గమనిస్తూ ఉంటాడు, మనస్సులో ఉండి ఆయన. సుషుప్తి అవసరంలో సమయంలో ఉండే అప్పుడు ఆయన హృదయాకాశంలో ఉంటూ ఉంటాడు. ఇంకా ఇంద్రియాలు ఏవి పనిచేయవు సుషుప్తిలో. ఈ 3 రకాల అవస్థల్లోనూ పరమాత్మ ఉంటూ ఉంటాడు. 3 అవస్థల్లో కూడా ఈ 3 స్వప్నం లాంటివే, అయితే అవేమో కొద్ది క్షణికంగా కొద్ది టైంలో ఉంటాయి. ఈ జాగ్రత్త అవస్థ దీర్ఘ స్వప్నం లాంటిది ఇది. ఇంకా ఎక్కువ కాలం ఉండేటువంటిది. ఎందువల్లంటే మీకు ఓ స్వప్నం ఓ పావు గంట అరగంట వచ్చింది, అది నిజమా? భ్రాంతేగా భ్రమేగా? సుషుప్తిలో వచ్చినటువంటిది కూడా అది భ్రమేగా భ్రాంతేగా? జీవితంలో కూడా భ్రాంతేగా? మనమంతా భ్రమలోనేగా కొట్టిముట్టాడుతున్నది, ఒకదాన్ని చూచి ఇంకొకటి అనుకోవడం అంతా భ్రాంతిలో ఉన్నాగా? కాబట్టి ఇది కూడా స్వప్నమే, జాగ్రత్త కూడా స్వప్నమే అన్నమాట. ఈ మూడు, అదేమో అల్పకాలిక స్వప్నములు, ఇదేమో దీర్ఘకాలిక స్వప్నం, ఇది ఈ జాగ్రత్త అనేటువంటిది. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం? ఏమి భ్రాంతి అండి? అజ్ఞానంలో పడటలా? ఏది కాదో అది అనుకుంటున్నాం, అయినటువంటిది ఏదో అది కాదు అనుకుంటున్నాం. ఇదంతా అజ్ఞానమే, ఇదంతా భ్రాంతేగా, ఇది భ్రమే కదా? కాబట్టి ఇది కూడా స్వప్నమే అన్నమాట. అక్కడ ఎలాగైతే మామూలు స్వప్నంలో సుషుప్తిలో చూచినవి యథార్థములు కావో అదంతా భ్రాంతో, జాగ్రత్త అవస్థలో మనం అజ్ఞానంతో వ్యవహరించే విధానం కూడా అది కూడా భ్రాంతితే. కాబట్టి ఈ మూడు కూడా అవస్థల్లోనూ భగవంతుడు ఏ రకంగా ఉంటాడో చెప్పాడు మనలో ఆయన. ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే, ఈ మూడింటిలో ఉండే అవిద్య అనేటువంటి నిద్రలో మనల్ని పడవేస్తూ ఉంటాడు ఆయన గారు. ఈ రకంగా మనల్ని అనర్ధాలలో చిక్కుకొని మనం మళ్ళీ జాగృతం కాం. కాబట్టి మనకి ఏ మాయకు వశమైపోయి ఒక్కసారిగా మనం అజ్ఞానంలో పడిపోతూ ఉంటాం. అటువంటప్పుడు ఆయన ఏం చేస్తాడయ్యా అంటే, మనకు తెలియకుండా ఇంకొక శరీరాన్ని ఈ సుఖదుఖముల యొక్క అనుభూతి కొరకు మనకు తెలియకుండానే ఆయన ప్రవేశింపజేస్తూ ఉంటాడు. ఇలాంటివి మనకు అనేకమైనటువంటివి విషయములు ఉన్నవి అని చెప్పి కొన్ని ఉదాహరణకు ఇస్తున్నారండి. పురాణాంతరాలలో ఉన్న విషయం చెబుతున్నాడు. ఒకప్పుడు నారదుడు ఉన్నాడు. అంటే వీళ్ళు ఏదైనా అనుభవం అనుభవించాల్సి ఉంటే మరొక శరీరాల్లో ప్రవేశిస్తూ ఉంటారు. నారద మహర్షి ఒకసారి ఉన్నారు. ఆయన కూడా ఒకసారి మోహానికి గురైనాడు, మాయకు గురైనాడు. ఏమైనాడు ఆయన? మాయా విమోహిత కదాచిత్ నారద కన్యాత్వం అవాప. కన్యగా అయినాడండి, భాగవతంలో వస్తుంది ఈ కథ. కన్యగా అయినాడు ఆయన. తాం కశ్చిత్ ఉదవాహయత్, ఒకరిని వివాహం ఆడాడు. తదా పుత్రాన్ బహుజనయత్, ఎవన్నో వివాహం ఆడాడు, కొడుకుల్ని కన్నాడు. సాంసారికంచే దుఃఖం అనేకకాలీనం అనుభూతు, సాంసారిక దుఃఖాలు చాలా రోజులు అనుభవించాడు. చివరికి భర్త పోయినాడు, పిల్లలు పోయినారు, వియోగం భర్తృ పుత్రాణాంచే వియోగ. ఏన శోకేనా, దుఃఖం వచ్చేసేటప్పుడు అప్పుడు మళ్ళీ జ్ఞానం కలిగింది. అక్కడ ఏదో సరస్సు ఉంటే అందులో మునిగాడు, మళ్ళీ నారదుడైనాడు. అదే రకంగా కాశీలో కూడా ఏదైనా మరణించినటువంటి వాళ్లకు ఏదైనా అనుభవింపవలసి వస్తే అట్లా ఒక స్వప్నప్రాయంగా ఒక శరీరంలో నుంచి మరొక శరీరంలోనికి ప్రవేశింపజేసి అనుభవింపజేస్తాడు సర్వశక్తిమంతుడు. ఆయన మాయతో కూడినటువంటి వాడు, ఆ మాయా మాయి మాయావి ఆయన మన హృదయంలోనే ఉంటాడు. ఇది మనకు తెలియదు, ఇట్లా జరుగుతూ ఉంటుంది అని చెబుతున్నారండి. స్కంద పురాణంలో కూడా దీనికి సంబంధించి ఇంకో కథ ఉంది. గంగాతటే వసన్ కశ్చిత్ మునిర్ మాయావి మోహిత. గంగాతీరంలో ఒక బ్రాహ్మణుడు గారు ఉన్నట్ట, ఆయన మాయ చేత విమోహితుడైనట్ట. విమోహితుడై ఆయన కిరాతకన్యగా మారిపోయినాడు ఈ మహర్షి. కిరాతకన్యగా మారిపోయినాడు. తస్యా పాణి కిరాత కశ్చిదగ్రహీత్, ఒక కిరాతుడు ఈమెను పాణిగ్రహణం చేశాడు ఈ మునిగారిని. ప్రాణి సాచ పుత్రాన్ బహూన్ ప్రాసూత, అనేక మంది కొడుకుల్ని ఆమె కన్నది. ఇప్పుడు ఈ మునిగారే, ఈ మునిగారే ఇప్పుడు కిరాతకన్యగా ఉండి. పౌత్రాంశ్చ అపశ్చన్, పౌత్రులు కూడా పుట్టారు మనవాళ్ళు కూడా. సా కదాచిత్ ఉదకాహరణాయ గంగాతీరం ఉపాసీత్, ఈ అమ్మాయి ఉన్నదే కిరాతకన్య, నీళ్లు తీసుకురావడానికని గంగానది వెళ్ళిందిట. కిరాతజాతి స్వభావం వల్ల గుడ్డలన్నీ ఉతుక్కొని ఆ ఉతికిన గుడ్డలు ఒడ్డుపైన పెట్టి గంగానదిలో గుడ్డలు ఉతకూడదండి, గుర్తుంచుకోండి. పళ్ళు మొహాలు కడుక్కోకూడదు, గంగ యొక్క ఉమ్మేయకూడదు. చాలా పవిత్రమైంది గంగానది. ఇంటి దగ్గర స్నానం చేసి వెళ్ళాలి. గంగానదికి స్నానానికి వెళ్ళేటప్పుడు మీరు రూమ్స్ తీసుకున్నప్పుడు ముందుగా ఇళ్లలో స్నానం చేసి వెళ్ళటం మంచిది. కాశీలో ఉండేవాళ్ళ విషయం వేరు, ఎప్పుడు ఆ ఊళ్ళో పుట్టిన వాళ్ళ విషయం వేరు, మనం వెళ్ళేది వేరు. ప్రత్యేకించి ఒక ఫలాన్ని కోరి వెళ్తున్నాం. అందువల్ల వాడేమైనాడంటే ఆ కిరాత జాతి స్వభావాన్ని అనుసరించి గుడ్డలు ఉతికి అక్కడ పెట్టి నీళ్లు తీసుకుని వెళ్ళడానికి ఒక కుండ తీసుకెళ్తే అది కూడా ఒడ్డున పెట్టి గంగలో ప్రవేశించింది. ప్రవిష్ట మాత్ర క్షణేన ఏకేన స ఏవ మునిరభవత్, గంగలో ప్రవేశించింది, ముని అయిపోయింది. ఇక్కడ ఏమైంది? ఈయన స్నానానికి వెళ్ళాడు, ఈ అమ్మాయి ఇంకా రాలేదని చెప్పి మొగుడు పిల్లలు ఏడుస్తూ ఎతుక్కుంటూ వచ్చారు. ఎత్తుక్కుంటూ గంగానదికి వచ్చారు. ఇక్కడ గుడ్డలు ఉన్నాయి, కుండ దూచింది, ఇంకేముంది, ఈయన గంగానది లోబడి చచ్చింది ఈమె అని చెప్పి వీళ్ళంతా ఏడవడం ప్రారంభించాడు. ఆ ముని అక్కడే ఉన్నాడు, ముని అయ్యి అక్కడే ఉన్నాడు. కాదురా నాయన, నేనే ఇది, మీరు ఇట్లా దుఃఖించవద్దని రకరకాలుగా చెప్పినా వాళ్ళు దుఃఖం ఆగకపోతే రకరకాల కథలు చెప్పి అవి చెప్పి ఇవి చేసి ఆయన సుఖోపశమనం దుఃఖోపశమనం చేసి ఆయన వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఆయన ముని అయినాడు. అంటే ఈ రకంగా కర్మానుభవం ఉందే, ఒక శరీరంలో నుంచి జీవుడు మళ్ళీ ఇంకొక జీవిలోనికి వెళ్ళి ఇంకొక శరీరంలోనికి వెళ్ళి తన ఏమన్నా ప్రారంభ కర్మ అనుభవించవలసింది ఉంటే సంచిత కర్మలు అనుభవించి మళ్ళీ తన శరీరంలోనికి రావడం అనేది పురాణాలలో చాలా కథలు ఈ రకంగా ఉన్నాయి. శ్రవణాక్షుడని ఇంకో వరాహ పురాణంలో ఈ కథ ఉంది. శ్రవణాక్షుడు అనేటువంటి ఒక రాజు ఉన్నట్టండి. ఆయన ఏం చేశాడు, మంత్రులు సామంతులు ఇంకా మిగిలినటువంటి రాజులు వీళ్ళందరితో కూడి సింహాసనం పైన కూర్చొని ఉన్నాడండి. కూర్చుంటే ఎవడో ఒక మాయావి వచ్చాడు, వాడి చేత వీని విమోహితుడైనాడు. అక్కడ ఆయన ఏం చేశాడంటే ఒక గుర్రాన్ని చూపించాడు ఆ మాయావి. ఏ ఐంద్రజాలికుడు ఎవడో ఒక మాయావి గుర్రం, అది యథార్థమైన గుర్రం కాదు, ఒక గుర్రాన్ని కల్పించాడు. మాయాదర్శితమశ్వం రత్నం అశ్వరత్నం ఆధిక్య, ఆ గుర్రాన్ని ఎక్కి శ్రేష్టమైన గుర్రం మాయ చేత కల్పించింది. ఆ గుర్రాన్ని ఎక్కి బయలుదేరాడు. ఎవరు ఈ రాజుగారండి, శ్రవణాక్షుడనే రాజు. భూమండలం అంతా తిరిగాడు, చాలా వేగంగా వెళ్ళాడు. చివరికి ఆ వేగం ఆ గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. ఎక్కడ జనం లేరు, అక్కడ కాస్త అక్కడే పాపమే, ఎక్కడికి వెళ్ళలేక అక్కడ ఉండిపోయినాడు. ఆ అడవిలో మధ్యలో ఉండిపోయినాడు. అది కాస్త పడేసింది, వెళ్ళిపోయింది ఆ గుర్రం కాస్త చిక్కకుండా. వీడికి ఆకలి అయింది, దప్పికయింది అరణ్యం. ఇంతలో ఏమైంది అంటే ఒక అమ్మాయి, వాళ్ళ నా వ్యాపారం చేసే ఆయన ఒక ఆయన, తండ్రికి నీళ్లు పానీయం తీసుకురావడానికని చెప్పి వెళుతూ ఉన్నది ఒక చండాల కన్య. ఆమెను చూచాడు ఎవరు, ఈ రాజుగారు. ఆమె దగ్గరికి వెళ్ళాడు. నాకు ఆకలిగా ఉంది, దప్పికగా అవుతున్నది, కొద్దిగా నాకు అన్నము మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు. స్తోకం అన్నం పానీయించే దేహి అన్నాడు, కొద్దిగా అన్నము నీరు ఇవ్వమన్నాడు. అప్పుడు ఆమె అంటుంది, తం చేత్ మమ భర్త భవిష్యతి తర్హి దాస్యామి, నువ్వు నాకు భర్త అయితే ఇస్తాను అన్నదండి ఆమె. అనేటప్పటికీ తథా సరేను అని చెప్పి ఒప్పుకున్నాడు. సచ్చేటట్లున్నాడు, దాహమయ్యి అలాగే ఆకలి అవుతున్నది అన్నమాట. అన్నం కొద్దిగా అన్నం ఆమె తండ్రికి తీసుకెళ్లే అన్నంలో కొద్దిగా ఇతనికి ఇచ్చిందనమాట, పానీయాన్ని కూడా ఇచ్చింది. ఆమె తర్వాత ఇతన్ని తీసుకొని తన తండ్రి దగ్గరికి వెళ్ళింది, జరిగిన విషయమంతా చెప్పింది, ఆయన యొక్క అనుజ్ఞ తీసుకుంది. ఈ కాబోయే ఈ భర్తతో పాటు ఇంటికి వెళ్ళింది. తల్లి తండ్రి చెల్లెళ్ళు వీళ్ళందరికీ తన కాబోయే భర్తను చూపించింది. వాళ్ళంతా కూడా చాలా అభినందించారు. తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు ఈ రాజుగారు, ఆ చండాల కన్యను వివాహం చేసుకున్నాడు. తర్వాత చాలా కాలం ఉన్నాడు, కొడుకులు చాలామంది పుట్టారు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ దుర్భిక్షం కరువు కాటకాలు వచ్చినాయి. ఆ దేశం నుంచి భార్యతో పాటు అక్కడున్న ప్రజలతో పాటు ఇంకో దేశాంతరానికి వెళ్ళిపోయినాడు మళ్ళీ ఈ రాజుగారు ఆ ప్రాంతం నుంచి, ఆ దేశం నుంచి. అక్కడ ఒక నిర్జలమైనటువంటి జనం నీళ్లు లేనటువంటి నిర్జల ప్రదేశంలో ఒక చెట్టు మూలటువంటి చెట్టు మొదట్లో ఆకలి దప్పిక అయినటువంటి ప్రజలతో పాటు భార్యతో పాటు అలిసిపోయి కూర్చున్నాడు చెట్టు మొదట్లో అయినా ఆ ప్రజలు అందరితో. అప్పుడు పిల్లలు ఏమని అడిగారే అంటే, తాత అన్నం పానీయంచ దేహి అన్నారు, మాకు అన్నం కావాలి పానీయం కావాలి అన్నారు. వాళ్ళు ఆ రకంగా ప్రార్థించేటప్పటికీ ఉపాయం ఆలోచించాడు, వాళ్ళ మాటలు సహించలేకపోయినాడు. వెంటనే అక్కడి నుంచి కొన్ని కట్టెలు తెప్పించాడు, అవి ప్రేల్చేసాడు. అందులో నేను దూకి మరణిస్తాను, అది కాస్త పక్వం అవుతుంది కదా, ఆ పక్వం అయినటువంటి ఈ మాంసాన్ని ఈ అన్నాన్ని మీరు తినండి అని పిల్లలకు చెప్పాడు, ఆకలి తీర్చడం కొరకని చెప్పి. మీరు భక్ష ఎంతో అన్నాడు, పక్వం శరీరం ఏతే భక్ష ఎంతు, మీరంతా తిని ఆకలి తీర్చుకోండి అన్నాడు. ఈ రకంగా అగ్నిని ప్రవేశపెట్టాడు, చక్కగా ప్రజ్వలింపజేశాడు. ఒక్క క్షణంలో అందులో దూకేశాడు. కళ్ళు తెరిచి దూచేటప్పటికి ఆశ్చర్యపోయినాడు. ఎక్కడ ఉన్నాడయా అంటే రాజుగారి కొలువులో ఉన్నాడు. ఎక్కడ క్షణేన ఏకేన తద్వృత్తం మంత్రి సామంత నృపతిభ్య కథయామాస, రాజులు ఆయన సభా కొలువు ఉందే అక్కడ ఉన్నాడండి కళ్ళు తెరిచేటప్పటికి. వాళ్ళందరికీ జరిగిన విషయమంతా కూడా చెప్పాడు. ఇది కథ వాసిష్ఠ రామాయణంలో ఉంది. కాబట్టి ఫలానుభవం కొరకు ఇట్లా శరీరాంతర ప్రవేశం కావడం అనేది అనేక కథలు ఇలాంటివి మనకు ఉన్నవి. కాశీలో కూడా మరణిస్తే ఆ మరణించిన సమయంలో ఏదైనా వీడికి ఇంకా అనుభవించవలసినవి ఉంటే ఒక శరీరం ఈ శరీరం ఇంకో ఇతర శరీరాల్లోనికి ప్రవేశపెట్టి అది ఎక్కువ కాలం ఉండదు, అది స్వప్నవత్తు ఏదో ఒక కొద్ది క్షణం అనుభవించవలసింది అనుభవింపజేసేసి ఎక్కువదైనా అక్కడ కొద్దిగా అనుభవిస్తే సరిపోతుంది. అక్కడ అది అక్కడ విశేషం. అంతే కదా, మరి ఏదైనా కొద్దిగా చేస్తేనే ఎక్కువ ఫలం వస్తుంది కదా. మనం ఎక్కువ పాపం అనుభవించాల్సి వచ్చిందనుకోండి జన్మలు, అక్కడ అనుభవిస్తే కొద్దితోటే పోతుంది, 10 జన్మల వద్ద 1 జన్మతోటే పోతుంది. ఆ కారణంగానే ఆ రకంగా అనుభవించి అతనికి ఏ విధమైనటువంటి ఇంకా కర్మల యొక్క అనుభవం అనేది లేకుండా చేసి ఆ సర్వశక్తిమంతుడైన మాయావి అయిన పరమేశ్వరు, ఆయన మాయావి కాబట్టి ఏమైనా చేయగలడు ఆయన. అఘటన ఘటన సమర్థమైనది కదా మాయ అంటే, అఘటన ఘటన పటీయసి మాయ కదా, ఏది జరగదో జరగరాంది కూడా చేయగల సామర్థ్యం ఉంది కాబట్టి ఆ మాయకి ఆ మాయా ప్రభావం చేత ఆయన ఆ రకంగా చేస్తూ ఉంటాడు అన్నాడు. కాబట్టి ఈ రకంగానే కాశ్యామపి కేశాంచిత్ స్మర్యమాణ శరీరానంతర ప్రవేశ కాలభైరవ యాతన అది అనుభవస్య మాయామయ ఏవ ఇచ్చే అభిజ్ఞేయులవ గంతవ్యం. కాబట్టి మనం తెలుసుకునవలసింది ఏమిటంటే ఈ శరీరాంతర ప్రవేశం ఉన్నదే కాలభైరవ యాతన ఇదంతా మాయ, ఆ మాయా ప్రభావం చేత అవన్నీ జరుగుతాయి అని పండితులైనటువంటి వాళ్ళు దీన్ని ఈ రకంగా తెలుసుకోవాలి. ఈ అర్థమే సనత్కుమార సంహితలో కూడా స్పష్టంగా చెప్పబడి ఉన్నది అని చెప్పి చెప్పాడు. అత్రైవ పాపః సహచేత్ మృతోసౌ న జన్మ మృత్యు లభతేత్యవశ్యం కాలేన మే యామగణైః ఫలేషు నియోజితః తత్సకలం ప్రయుజ్య. అందులో ఏమని చెబుతున్నారంటే కాశీలో ఎవరైనా ప్రాణి ఏవైనా పాపములు గనక ఉండి మరణించినట్లయితే, పాపములు ఇంకా ఉన్నాయి అనుభవించాల్సినవి, ఉండంగానే గనక మరణించినట్లయితే వాడికి మళ్ళీ జన్మ కానీ ఆ జన్మ సంబంధించిన సంసార దుఃఖం కానీ అనుభవించవలసిన పని ఉండదు. యమదూతలు ఆ ప్రాణిని ఏ పాపకర్మలు అనుభవించాలో ఆ పాపకర్మలన్నీ కూడా అనుభవింపజేసేస్తూ ఉంటారు. తర్వాత ఇంకా ఏమైనా ఉంటే రుద్రపిశాచ రూపంలో అనుభవించేసేస్తారు. ఇదంతా కొద్ది సమయంలోనే జరుగుతుంది. ఈ కర్మల యొక్క ఫలభోగం అంతా కొద్ది క్షణాలలోనే జరుగుతుంది. ఆ శివుని యొక్క అనుగ్రహం వల్ల అప్పుడు తారక మంత్రోపదేశమై ముక్తిని పొందుతూ ఉంటారు. యథాత్ర పుణ్యం కృతం అక్షయం స్యాత్ తథాత్ర పాపం నతయోర్ విశేష ఇది స్థుతి నింద. ఇక్కడ ఇంకొక విషయం చెబుతున్నారు. కాశీలో కొంచెం పుణ్యం చేసినా మరి అధిక ఫలం ఇస్తుంది, అది చిరస్థాయి అయిన ఫలాన్ని ఇస్తుంది అని అంటూ ఉంటారు కదా. అలాగే పాపం కూడా అధికంగానే ఉంటుంది, దాని ఫలితం కూడా చిరస్థాయిగా ఉంటుంది అంటారు కదా. మరి ఈ రెండింటికి పాప పుణ్యములకు ఇందులో భేదమేమీ లేదు, రెండు ఎక్కువేనని చెప్పి చెబుతూ ఉంటున్నారు కదా. కాశీలో ఈ రకంగా ఉంది కదా. మరి ఈ విషయం ఏమిటి అనంటే, ఇది పుణ్యం ఎక్కువగా చేయాలనే ఉద్దేశంతో చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. అలాగే పాపములు చెయ్యరాదు అనేటువంటి విషయం చెప్పడం కొరకు ఆ రకంగా చెప్పినటువంటి మాటలు ఇవి. ఈ పాప పుణ్యములు ఎక్కువ అవుతాయి అనేటువంటిది కాబట్టి ఉన్నదే. మీరు దాని గురించి ఇక్కడ అది అక్షయమని చెప్పి మీరు భావించవలసినటువంటి ఇక్కడ అవసరం లేదు. ఇది మీరు ఎక్కువగా పుణ్యములు చేయటం కొరకు పాపములు చేయకుండా ఉండటం కొరకు చెప్పినటువంటి మాటలు. కాశీలో మరణించడం వల్లనే ముక్తి వస్తూ ఉంటుంది అంతేగాని, ఇవి ఎందువల్ల కాశీలో మరణం వల్లనే ముక్తి వస్తుందనే మాటకి ఇవి విరుద్ధంగా ఉన్నాయి. పాపపుణ్యములు ఎక్కువ అవుతాయనంటే మరి ఎక్కువైనప్పుడు వాటి అనుభవం మళ్ళీ ఉంటుంది కదా. ఇది కాశీలో మరణ మాత్రం చేతనే ముక్తి వస్తుంది అనేటువంటిది ఎలా కుదురుతుంది, దీనికి భిన్నంగా ఉన్నాయి కదా అంటే, అవి మీరు పాపముల నుండి వారించడం కొరకు పుణ్యములు చేయటం కొరకు చెప్పినటువంటి మాట అది అని ఆ రకంగా చెబుతున్నారు. అది కాక ఏదైనా ఉంటే అది మాత్రం స్వప్న రూపంగా శరీరాంతరంలో ప్రవేశించి కాల భైరవ యాతన రూపంలో అవన్నీ నశింపజేస్తూ ఉంటారు అన్నాడు. వారాణస్యాం కృతం పాపం వజ్రలేపు. ఇంకో చోట అన్నారు వారాణసిలో చేసిన పాపంట వజ్రలేపం అవుతుంది. వజ్రంతో పూసింది ఏంటంటే పోదన్నమాట, అది ఇంకా ఎప్పటికీ నశించదు అని చెప్పి ఉన్నది. ఈ విషయం కూడా మనం ఏమని భావన చేయాలి. పాపం చేసినట్టు పాపకర్మ కశ్చిత్ కాశ్యామ్రియతే పుణ్యకర్మ బహిర్మ్రియతే ఇది నైవం విజ్ఞానవద్భి విచారణీయం. ఏకస్మిన్నేవ జన్మని పుణ్యపాపయో పరిచ్ఛేత్త అవరోధయం అనాదౌ సంసారే మనోవాక్కాయై పుణ్యపాపయో పరిచ్ఛేత్త పరమేశ్వర. కాశీలో చేసినటువంటి పాపములు వజ్రలేపం వంటివి అని చెప్పిన అన్నారు. కాబట్టి ఈ విషయం ఉన్నదే, పాపములు చేసి కాశీలో తప్ప ఇతరులు ఇతర మరణిస్తారే వాళ్ళ విషయంలో దీనికి అర్థం చెప్పుకోవాలి అంటున్నారు ఇక్కడ ఆచార్యవారు. కాశీలో మరణించే వాళ్ళకి కాదు ఇది. కాశీలో పాపములు చేసి అక్కడ మరణిస్తే శరీరాంతర ప్రవేశంతో అదంతా అనుభవం అయిపోతుంది భైరవ యాతనలతో. కాశీలో పాపములు చేసి కాశీలో పుణ్యములు చేసి ఇతరత్రా మరణిస్తే ఆ పుణ్యానుభవం కాశీ ఆ పాపానుభవం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు దాని యొక్క అనుభవం కొరకు అనేక జన్మలు అట్లా ఎత్తాల్సి వస్తూ ఉంటుంది అది అది చెబుతున్నారన్నమాట. ఆ రకంగా దాన్ని మనం సమన్వయం చేసుకోవాలి. ఎందు అది లేకపోయినట్లయితేనే కాశీలో వజ్రలేపము ఆ పాపము నశించదు అని అంటే మరి కాశీలో మరణం మాత్రం చేత ఒకే జన్మలో వ్యవధానం లేకుండా ముక్తి వస్తుంది అనేటువంటి ఆ శృతికి ఇవి మరి ప్రత్యవాయంగా ఉన్నాయి కదా. ఇవి బ్రహ్మ అదిగాకనే మీరు ఒక్కటి కూడా మనం గమనించాలంటున్నాడు. మనము మనకేమి తెలుసండి, కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు చాలా బాగా ఉంటారు కాశీలో, కానీ వాడు అక్కడ మరణించడు బయటకు వచ్చి మరణిస్తున్నాడు. కొంతమంది పాపాత్ములు ఉంటారు మనకు తెలిసి కాశీకి వచ్చి మరణిస్తున్నారు. ఏమిటి ఇది అసలు ఈ విచిత్రం అంటే చెబుతున్నారు ఎవడికి తెలుసు, నువ్వు గత జన్మ నువ్వు ఏదో ఈ జన్మని గురించి చూసుకుంటున్నావు, ఇప్పటికి ఎన్ని జన్మలు జరిగినాయి ఆ అన్ని జన్మల్లో జరిగినాయి మనకేమన్నా తెలుసా, ఆయనకు తెలుసు కోట్లాది జన్మలు ఉన్నాయి. కాశీ రావాలంటే అట్లా కాదు, ఒక్క జన్మలో కాదు, మనం ఇప్పుడు ఇంతకుముందు ఎన్ని జన్మలు ఎత్తామో ఆ జన్మలు ఆయా జన్మలో చేసిన ఆ పుణ్యాలు ఒక్కొక్క జన్మలో చేసిన కొంచెం కొంచెం పుణ్యం 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 అంతా చివరికి ఎక్కువయ్యి అప్పుడు మనం కాశీకి వస్తాం. లేకపోతే కాశీకి రామన్నమాట. పాపములు ఉన్నా కూడానే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క పుణ్య విశేషం వల్ల కాశీ ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. అసలే కాశీలో మరణించాలంటే పుణ్యం చేసుకున్నవాడికే జరుగుతుంది, కాశీకి ప్రాప్తి కలిగి కాశీలో ఉంటూ పుణ్యం చేసుకున్నవాడికే. ఎప్పుడు గత జన్మల్లో చేసుకోవాలి, ఆ పుణ్యం అంతా చాలా ఉంటుంది జన్మజన్మల్లో చేసుకుంది. అటువంటి వాడినే కాశీకి ప్రవేశింపజేసి విశ్వనాథుడు తారక మంత్రోపదేశం చేసి ఇస్తాడు. అట్లా కాకుండా కాశీకి వచ్చాడు అనుకోండి, వాడి ఇంకా పాపానుభవం అవన్నీ ఉన్నాయి అనుకోండి, వాడిని కాశీ నుంచి బయటికి పంపించి అక్కడ మళ్ళీ వాడేదో అనుభవించవలసినటువంటి ఏమన్నా ఉంటే అనుభవింపజేసి ఆ తర్వాత జన్మలో మళ్ళీ కాశీకి రప్పించి వాడిని అప్పుడు రుద్రపిశాచి అనుభవాలు ఇవన్నీ అనుభవింపజేసి వాడిని శుద్ధుణ్ణి చేసి కాలభైరవుడు చిన్న దండపాణి దగ్గరికి పంపితే దండపాణి చిన్నగా శివుళ్లాగా అలంకరింపజేసి శివుడి దగ్గరికి పంపితే యోగ్యుణ్ణి చేసి అప్పుడు ఆయన తారక మంత్రోపదేశం చేసి ఓ ఆయన వాళ్ళకి ముక్తిని ఇస్తూ ఉంటాడు అన్నాడు. కాబట్టి మనకు తెలియదు ఏ పుణ్యం ఎంత చేశాము, సర్వజ్ఞుడు కాబట్టి ఆయనకు తెలుసు. అంటే ఇక్కడ ఇంతకాలం ఉండి వీడు మరణించాడు అని అంటే వాడు పుణ్యం ఉన్నది, ఇక్కడ మరణించకుండా ఉండడానికి కావలసినటువంటి పాపం కూడా ఇంకా కొంత అనుభవించవలసింది ఉన్నదన్నమాట. ఆ కారణంగా ఇక్కడి నుంచి పంపాడు. ఆ తర్వాత పంపి అతను అనుభవించవలసినటువంటి ఉంటే తన గణముల చేత తర్వాత ఈ రుద్రపిశాచ రూపంలో అనుభవింపజేసి ఒక జన్మ వ్యవధిలో మళ్ళీ కాశీకి ప్రాప్తింపజేసి తారక మంత్రోపదేశం చేస్తూ ముక్తి ఇస్తూ ఉంటాడు. కాశీకి వచ్చినటువంటి వాడు ఎప్పటికైనా ముక్తి పొందవలసిందే, లేకపోతే ఒక జన్మ పోని ఏమండి. ఇతర ముక్తి నగరాలు ఉన్నాయి, ఆ ముక్తి నగరాలలో మరి మరణిస్తే ఏమిటి అంటే వాళ్లకు ముక్తి వస్తుంది కానీ ఒక జన్మ ఆలస్యంగా వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఆయా లోకాల్లో సుఖాలు అనుభవించి మళ్ళీ తర్వాత భూమి మీద జన్మించి మళ్ళీ కాశీకి వచ్చి తర్వాత ముక్తిని పొందుతారు. కాబట్టి ఎక్కడైనా సరే ముక్తి నగరాల్లో నశించిన వాళ్లకు కాశీ ప్రాప్తి వల్ల మోక్షం, కాశీ నుంచి ఉండి బయటికి వెళ్ళిన వాళ్ళకు కూడా మళ్ళీ తర్వాత అవన్నీ అనుభవించిన తర్వాత కాశీకి వచ్చి ముక్తి. కాశీలో వాడు వీడా వాడ జంగమమా స్థావరమా ఈ భేదం లేకుండా అందరికీ కూడా ముక్తే వస్తూ ఉంటుంది అని చెప్పి ఈ రకంగా చెప్పారని చెప్పి ఇక చివరికి వస్తున్నాం. అతడు యోగ్యుడైనప్పుడే ఆయన తారక మంత్రం ఉపదేశిస్తాడు, యోగ్యత లేకపోతే తారక మంత్రం ఉపదేశించడు బయటికి పంపిస్తాడు. తర్వాత యోగ్యత వచ్చిన తర్వాత మళ్ళీ తారక కాశీకి రప్పించి మళ్ళీ తారక మంత్రోపదేశం చేస్తాడు. రుద్రపిశాచి అనుభవం ద్వారా ఇతర శరీరాల్లో ప్రవేశించడం ద్వారా అట్లా శుద్ధుణ్ణి చేసే అప్పుడు తారక మంత్ర ఉపదేశానికి యోగ్యులు చేస్తూ ఉంటారు. కాశీలో ఇందాక చెప్పినట్లుగానే అగ్నిలో దాహక శక్తి ఉన్నట్లుగా ఒకే జన్మలో కర్మబంధముల నుండి విడిపింపజేసి ముక్తినిచ్చే శక్తి కాశీలో సహజంగానే ఉంది. అందువల్ల కాశీలో ఒకే జన్మలో కర్మలన్నీ కూడా నశించి వాడు ముక్తిని పొందుతుంటాడు అని చెప్పి చెబుతున్నాడు. ఎలాగయ్యా అంటే స్వాతి నక్షత్రంలో మేఘము ముచ్చపు చిప్పలో వచ్చి ఒక బిందువు కనుక పడినట్లయితే అది ముత్యంగా మారిపోతుంది. అదే ప్రకారంగా కాశీలో ఉండటం వల్ల ఉండి శరీర పరిత్యాగం చేసినట్లయితే సమస్త జంతువులు కూడా సమస్త ప్రాణికోటి కూడా ముక్తినవుతూ ఉంటాయి అని అది కూడా ఉదాహరణ ఇచ్చాడు. ఇక్కడ కీటకముల పతకముల పశువుల ఇవన్నీ లేవు, అందరూ కూడా ఇక్కడ మోక్షాన్ని పొందుతూ ఉంటాడు అన్నాడు. సూచగ్రమాత్రమపి నాస్తి మమాస్పదేస్మిన్ స్థానం సురేశ్వరి మృతశ్చ నయత్ర మోక్ష. సూది మనంత భాగం కూడా మోక్షం లేని ప్రదేశం ఇక్కడ కాశీలో లేదు. పంచకృషి పాత్రలో భూమి ఎందు కానీ నీటి ఎందు కానీ ఎక్కడైనా అశుచి ప్రదేశంలో కానీ సర్ప అగ్ని దొంగలు వీట వజ్రాలు పిడుగులు పడి తెచ్చినా సరే ఇక్కడ మాత్రం అందరికీ మోక్షమే వస్తుంది అంటున్నాడు. నాకు ఒక ప్రతిజ్ఞ ఉన్నది, ఇక్కడ ఎవరైతే మరణిస్తే చాలు వాళ్ళు పశువులైనా సరే సర్వదేహులకు భక్తానామపి భక్తులు కానీ భక్తులు కాకపోని పుణ్యాత్ములు కానీ పాపాత్ములు కానీ ముక్తిం దాస్యామి సర్వేషాం భక్తానాం. సా బహి, అందరికీ కూడా నేను ముక్తిని ఇక్కడ ఇస్తూ ఉంటాను. సర్వేషాం భక్తానామేవ సా బహి, అంటే నా భక్తులు కనుకైనా అనన్య భక్తులు కనుక అయినట్లయితే వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ ఇస్తూ ఉంటాను అన్నాడు. అనన్య భక్తులు కావాలి. ఒకవేళ బయట ఉండే అంటే కాశీలో ఉండేవాళ్ళు భక్తులైనా భక్తులు కాకపోయినా ఇస్తాడండి. కాశీకి బయట ఉంటే మాత్రం భక్తులు కనుకైతే ఇస్తాడు ఆయన. కాశీకి అంటే కాశీకి రప్పించి మోక్షాన్ని ఇస్తాడు. అది అక్కడ చెబుతున్నారు, భక్తానామేవ సా బహి, ఆ మోక్షం భక్తులు కనుకైతే నా భక్తులు కనుక అయినట్లయితే కాశీ భక్తులు విశ్వేశ్వర భక్తులు అయినట్లయితే వాళ్ళు బయట ఉన్నప్పటికీ కాశీకి రప్పించుకొని వాళ్ళని తారక మంత్రోపదేశం చేసి నేను మోక్షాన్ని ఇస్తుంటా. ఇక అక్కడ మాత్రం కాశీలో భక్తులైనా పర్వాలా అభక్తులైనా పర్వాలా అందరికీ. యోగములు లేకుండా పుణ్యములు లేకుండా దానములు లేకుండా ఎన్ని పాపములు చేసినప్పుడు సహితోపి పాపై మృత ప్రయాత్యేవై ఎత్రతత్ర మామేవ నిర్దగ్ధ సమ అన్ని దోషములు పాపములు నశించి నాలో ఐక్యమవుతాడు. అత్ర సాక్షాత్ మహాదేవ దేహాంతే స్వయం ఈశ్వర, ఇక్కడ సాక్షాత్తు మహాదేవుడు ఉన్నాడు, ఆయనే స్వయంగా ఈశ్వరుడు, ఆయనే ఇక్కడ జంతువులకు ప్రాణికోటికి తారక మంత్రాన్ని ఇచ్చి ఉపదేశం చేసి మోక్షాన్ని ఇస్తూ ఉంటాడు. ఇక్కడ నిద్రపోవటమే కాశీలో యోగం అంటండి, అదే సమాధి. ఇక అక్కడ తిరగటమే యజ్ఞాలుట ఆ వీధుల్లో. అక్కడ హాయిగా భోజనం మనం భోజనం చేస్తే భగవంతుడి నివేదన చేసినట్టేట, మన హృదయంలో ఉన్నాడుగా ఆయన. అందుకే కొంతమంది ఆత్మ నివేదనం చేసుకుంటూ ఉంటారు. లీలాత్మను మనమే మనం ఏదో మన లీలలు మన ఆటలు ఈ ఆటలు అవి ఇవి చేస్తుంటే అదే పవిత్ర దానంట. మనం ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటే అదే జపంట. శయనం మనం పడుకుంటే అదే ఆయనకు సాష్టాంగ నమస్కారం. కాబట్టి మోక్షం సుదుర్లభం మత్వా సంసారంచే అతిభీషణం అశ్వినా చరణౌహత్వా వారాణస్యాము. మోక్షం అనేది చాలా కష్టం, సంసారం చాలా భయంకరమైంది. రాయి తీసుకొని కాళ్ళు కొట్టుకొని వారాణసిలోనే ఉండండి అయ్యా అన్నారు. ఇది అంతలో కలియుగం చాలా ఘోరమైంది. ధర్మరాజుతో చెబుతున్నారు అక్కడ, గతి మన్యాం నపశ్చామే, వారాణసి తప్ప ఇంకో గతి లేదు మనం తరించడానికి అన్నాడు. జపము ధ్యానము లేనివాడికి, జ్ఞానము విజ్ఞానము లేనివాడికి, తపస్సు చేయాలనే ఉత్సాహం లేనిటువంటి వాడికి వారాణసి తప్ప మరొక గతి లేదు అన్నాడు. అసి అనేటువంటిది అన్నిటినీ మన యొక్క దుష్టములైన వాటన్నిటినీ బయటికి పంపించేస్తుంది, వారాణస్యం వారింపజేస్తూ ఉంటుంది మన కర్మలన్నీ కూడా మనకు ఏమి ఫలాన్ని ఇవ్వకుండా. కాబట్టి వారాణసి మధ్య ఉన్నటువంటి ఈ రెండు నదుల మధ్య ఉన్న వారాణసి ఉందే, అది మన దాని యొక్క ప్రభావం వల్ల మనకు మోక్షాన్ని అక్కడ పొందుతూ ఉంటాము అంటున్నాడు. జన్మాంతర సహస్రేషు మోక్షో లభ్యేతవ, ఎన్ని వేల జన్మలు ఎత్తినా కూడా మోక్షం వస్తుందో రాదో చెప్పలేము, కానీ ఇక్కడ ఉన్నదే ఒకే జన్మలోనే మోక్షం వస్తూ ఉంది అంటున్నాడు. గర్భాధాన అఖిలమపి యత్ కర్మజాతం ద్విజన్మ ఏకం న్యూనం మునిమపి, ఇక్కడ చెబుతున్నాడండి. ఈ కర్మజాతం ఉన్నదే షోడశ కర్మలో 24 కర్మలో గర్భాధానం మొదలుకున్న ఒక్క కర్మ తక్కువైనా కూడా పాత ఇష్యతి అవశ్యం వీడిని పడేసేస్తుంది. ఇందులో ఏమాత్రం పతితుడైపోతాట ఏమాత్రం ఇందులో సందేహం లేదు. నోచేతు స్వర్గాదిషు ఫలప్రద సర్వశాస్త్రేషు సిద్ధ, ఇది స్వర్గాదులలో వీడికి ప్రవేశం లేదని సర్వశాస్త్రాల్లో చెప్పబడింది. ఆ కారణంగా మనకు అన్ని సంస్కారాలు చేస్తున్నామో పెడుతున్నామో. తస్మాత్ కాశ్యాం కథం అవశ్యేత్ బుద్ధిమాన్ ముక్తి సిద్ధే, బుద్ధిమంతుడైన వాడు కాబట్టి కాశీలో ఎందుకు ఉండడు ముక్తి కొరకు అని చెప్పి చెబుతున్నాడు. కాశీ ఓ శ్రీమతి స్తోత్రం చేస్తున్నారు, ఓ కాశీమాత నువ్వు అపూర్వమైనటువంటి స్వాభావిక శక్తి, నీ యొక్క శక్తిని నువ్వు చూపిస్తూ ఉంటావు. జీవుడు చేసినటువంటి శుభకర్మలను అశుభకర్మలు రెండింటినీ శాంతింపజేస్తూ ఉంటావు ఫలం ఇవ్వకుండా. భూమండలంలో ఇలాంటి శక్తి ఇంకా ఎక్కడా మేము చూడలేదు. ఈ శివపరమాత్మ ఉన్నాడే, ఎల్లప్పుడూ కూడా ఇక్కడ ఉంటూ ఉంటాడు. ఇక్కడ ఆయన యోగ్యుడికి అయోగ్యుడు కూడా విచారణ చేయకుండా అందరికీ కూడా ఈ సంసార సాగరం నుండి తరింపజేస్తూ ఉంటాడు. అందువల్లనే నీ సంయోగం వల్ల ఓ కాశీమాత భగవాన్ శివుడున్నాడే తరించడానికి శక్తి ఆయనకు వచ్చింది. నీ సంయోగం వల్ల, కాశీ యొక్క సంయోగం వల్ల విశ్వనాథుడు అంత శక్తి కలిగినటువంటి వాడై అందరికీ కూడా ఆయన కాశీ సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం కదా. అందువల్లనే నీ సహకారంతో ప్రతి ప్రాణికి, జీవుడు ప్రాణి అయితే చాలు ఇక్కడ మోక్షానికి అధికారి అవుతున్నాడు, ముక్తిని పొందుతూ ఉన్నాడు ఈ కాశీలో. ఆ బ్రహ్మణో అనంత భవేషు పుణ్యం మద్భావనోపార్జితం అల్పమల్పం తత్తద్ వశాత్ యద్యవిముక్తమేకం కదాచిదాయాతి మమ ప్రసాద. భగవంతుడైనా శంకరుడు చెబుతూ ఉన్నాడు, సృష్టి ఆరంభం దగ్గర నుంచి కూడా జీవుడు ఎన్ని జన్మలు ఎత్తాడో చెప్పడానికి వీలేదయ్యా. ఆయా జన్మల్లో నా సేవ చేసి ఉండటం వల్ల ఒక్కొక్క జన్మలో ఏదో కొద్ది కొద్దిగా పుణ్యం అతనికి వృద్ధి పొందుతూ ఉన్నది. ఆ పుణ్యం వల్ల కాశీకి వచ్చి ఇక్కడ కాశీలో ఉండి శరీరాన్ని కనుక వదిలిపెట్టాలి, ఇది నా సేవ ద్వారా మీకు వచ్చినటువంటి పుణ్యము యొక్క ఫలితం. జన్మజన్మలలో నన్ను సేవించినందువల్ల వచ్చిన పుణ్యఫలం, కాశీకి వచ్చి మీరు ఇక్కడ ఉంటూ శరీరాన్ని వదిలిపెడుతూ ఉంటారయ్యా. సాధారణ పుణ్యం వల్ల కాశీకి రాదు, ఒకవేళ వచ్చినా కాశీ మరణం అనేది ప్రాప్తించదు. కాబట్టి మీరు సదాశివుణ్ణి మీరు ఎప్పుడు కూడా శరణ పొందాలి. ఆయన అనుగ్రహం చేత మాత్రమే కాశీలో మరణించేటువంటి ఆ సౌభాగ్యం మనకు కలుగుతూ ఉంటుంది. అనేక శాస్త్రాలలో మోక్షం ఇచ్చేటువంటి తీర్థములు చాలా ఉన్నాయి, కానీ అవి సాక్షాత్తుగా మోక్షం ఇవ్వవు. అవన్నీ తర్వాత జన్మలో కాశీకి చేర్చి మాత్రమే మోక్షాన్ని ఇస్తూ ఉంటాయి. కాబట్టి కాశీలో అట్లా కాకుండా శరీర పరిత్యాగ మాత్రం చేతనే ఇక్కడ ముక్తుడైపోతూ ఉంటాడు. అయోధ్య మధుర మొదలైనటువంటి తీర్థములు ఉన్నాయంటే అవి మరణించిన తర్వాత వెంటనే మోక్షం ఇవ్వాలంటే ఇవ్వవు, ఒక జన్మ మళ్ళీ దానికి వ్యవధానం ఉంటుంది. కాశీలో వ్యవధానం లేకుండా వెంటనే మోక్షం అనేటువంటిది వస్తూ ఉంటుంది. కాశీపురిలో ఉన్నదే త్రిపుర సంహారుడు, త్రిపురములను సంహారం చేసినటువంటి ఆయన త్రిపుర సంహారి. మనకు ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరములు కూడా లేకుండా చేస్తాడు ఆ మహానుభావుడు. సాక్షాత్తు శంకరుడు, భగవానుడు తారక మంత్ర ఉపదేశం చేయటం చేసేటువంటి గురువు గారు ఆయన. మనకు అక్కడ మంత్రోపదేశం చేసే ఆయన, ఆయన్ని గురువు అంటాం కదా. కాశీలో మన గురువు ఎవరయ్యా అంటే త్రిపుర సంహారి అయినటువంటి ఆ పరమేశ్వరుడు. ఆయన మోక్షమునకు సాధనమైనటువంటి ఈ పట్టణంలో కారణమైనటువంటి ఎల్లప్పుడూ ఈ పట్టణంలో ఉంటూ ఉంటాడు. అన్నపూర్ణాదేవి దయవల్ల అక్కడ మనకు భోజనం హాయిగా లభిస్తూ ఉంటుంది. మనకు ఏమీ భోజనానికి ఇబ్బంది ఉండదు కాశీలో ఆ అన్నపూర్ణ అనుగ్రహం వల్ల. ప్రతిరోజు కూడా మనం ఏదో నడుస్తూ ఉంటే, లేస్తూ ఉంటే, కూర్చుంటూ ఉంటే అదే అక్కడ తపస్సు అవుతూ ఉంటుంది. సాధారణ జీవుడు కూడా ఏది మనమే ఎక్కడ ఎక్కడ ఏది విన్నప్పటికీ అది వేదశ్రవణం అవుతుంది కాశీలో, అంతటి చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇటువంటి ఉత్తమ పట్టణమైన కాశీలో ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి వాడు మాత్రమే నివాసం చేసి ఆ సౌభాగ్యాన్ని పొందుతాడయ్యా. జన్మాంతరే సహస్రేషు సంచితై పుణ్యకర్మణి ప్రాప్త వారాణసి రమ్య ప్రసాదాత్ పరమేశ్వర. ఎన్నో వేల వేల జన్మల్లో పుణ్యకర్మలు చేసుకుంటే ఆ పుణ్య ఫలానుభవం పూర్వకంగా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల వారాణసి లభిస్తూ ఉంటుంది. ఏ కాశ్యాం సంశయవిష్ట ముక్తా తేషాం శరీరిణాం ప్రాణప్రయాణ సమయే ప్రమాణ. ఎవరైతే సంశయాన్ని వీడి ఈ కాశీలో శరీరాన్ని త్యజిస్తారో, కొంతమంది సంశయాత్ములు ఉంటారు, సందేహాత్మ ఏమో మనకు ఇక్కడ మరణిస్తే వస్తుందో రాదో అనే సందేహాత్ములు ఉంటారు. వాళ్ళకి ప్రమాణం ఏంటంటే ప్రాణోత్క్రమణ సమయంలో పరమేశ్వరుడే ప్రమాణం. ప్రాణములు పోయేదాకా మనం అక్కడ ఉంటే అప్పుడు ప్రమాణం ఏమిటో అర్థం అవుతుంది. అప్పుడు ఆయన వచ్చి ఉపదేశిస్తాడుగా, అదే ప్రమాణం ఇక్కడ. మోక్షస్య నిర్ణయ కాస్యాం ఇత్తమేకేన జన్మన. ఇప్పుడు నేను చెప్పినంతవరకు సురేశ్వరాచార్య గారు చెబుతున్నారు, ఒకే ఒక జన్మలో కాశీలో మోక్షము యొక్క నిర్ణయం శృతి స్మృతి పురాణముల అనుసారం జరిగింది. సర్వేషామేవ జంతువునాం ప్రమాణై ప్రతిపాదిత, సర్వ ప్రాణులకు జరుగుతుంది. ఇది నేను ప్రమాణపూర్వకంగా ఇక్కడ నేను శాస్త్ర సమ్మతంగా ప్రతిపాదించడం జరిగింది. ఏనకైనాపి యక్కశ్చిత్ నిమిత్తేన పరిచయేత్ కాశ్యాం ప్రాణాత్ సర్వజంతు ముక్త ఇది అవగమ్యతం. ఏ ఉపాయం చేతనైనా సరే కాశీలో ఏ కారణం చేతనైనా శరీరాన్ని గనక ప్రాణములను త్యజించినట్లయితే సర్వప్రాణి కూడా ముక్తి పొందుతారనే విషయాన్ని మీరందరూ కూడా గ్రహించండి. ఇది శ్రీ సురేశ్వరాచార్య విరచిత సకల శృతి స్మృతి సిద్ధ నిర్ధారిత కాశీ మోక్ష నిర్ణయ సమాప్త. సురేశ్వరాచార్య వారు రచించిన అన్ని వేదములు ధర్మశాస్త్రములు పురాణములు వాటిని ఆధారంగా చేసుకొని కాశీ మోక్ష నిర్ణయం అనే గ్రంథం సమాప్తమైంది అన్నారు. అంటే ఇది మనం ఉన్నది శృంగేరి మఠం కాబట్టి ఈ విషయాలు మీకు నిన్న ఇవాళ వివరించడం జరిగింది. రేపు చివరి అధ్యాయం, ఆ చివరి అధ్యాయంలో కొన్ని యాత్రలు అక్కడ వస్తాయి. మీరు కూడా నిత్యం చేయవలసిన యాత్రలు కొన్ని చెప్పడం జరుగుతుంది. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగ స్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. మంగళం శ్రీ మహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయినే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. విశ్వస్య కళ్యాణమస్తు, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, లోకాస్సమస్తా సుఖినో భవంతు, గోవధస్య నిషేధోస్తు.